శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీ భారతీతీర్థ మహాస్వామినే నమః. భక్త మహాశయులకు నమస్కృతులు. ఈరోజుతో మనం హనుమాన్ చైలీస పూర్తి చేసుకోవాలి, పూర్తి చేసుకుంటాం. నిన్న 10వ చౌపాయి చెప్పుకున్నాం. భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజసవారే అనేటటువంటిది. తర్వాత చౌపాయి లాయ సజీవన లఖన జియాయే శ్రీరఘువీర హరషి పురలాయే అని చెప్పి, హరషి అనేటటువంటిది అవధి భాష పాఠము, హరభి ఉరలాయే అనేటటువంటిది ఇక్కడ మనకి వ్యవహారంలో ఉన్నటువంటి పాఠం. ఈ రెండిట్లో ఇబ్బంది ఏం లేదు. లాయ సజీవన లఖన జియాయే, సజీవన లాయ, సజీవన అంటే సంజీవి పర్వతాన్ని, సంజీవి పర్వతాన్ని తీసుకుని వచ్చి లఖన జియాయే, లఖన అంటే లక్ష్మణుడు, లక్ష్మణుణ్ణి బ్రతికించావు అని. లాయ సజీవన లఖన జియాయే శ్రీరఘువీర హర్షి హురలాయే. శ్రీరఘువీర శ్రీరామచంద్రుడు ఈ మహత్కార్యాన్ని నిర్వహించినందుకు హర్షి పరమానంద భరితుడై ఉరలాయే తన హృదయానికి హత్తుకున్నాడంటే కౌగిలించుకున్నాడు అని చెప్పి, ఎవరికీ లభించినటువంటి అవకాశం అండి శ్రీరామచంద్రమూర్తి యొక్క కౌగిలి అంటే. అది అందరికీ లభించేటటువంటిది కాదు. యుగాంతంలో మహర్షులందరూ కూడా ఆయన కోరారుట, పుంసామోహన రూపుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుని, ఓ మహానుభావ మాకొక్క కోరిక ఉన్నది అన్నారట. ఏమిటి కోరిక అంటే, నిన్ను కౌగిలించుకోవాలని కోరికగా ఉన్నదన్నారట. వాళ్ళకి అటువంటి ఆ మధుర భక్తి ఆవేశం కలిగింది వాళ్ళకి. అలా శ్రీరామచంద్రుడిని కోరితే రాముడు అన్నాడు, ఈ అవతారంలో మీకది లభించదు, తప్పకుండా అనంతరం మీకది ప్రాప్తిస్తుంది అని చెప్పి శ్రీరామచంద్రుడు ఆ మనులకి అభయం ఇచ్చాడు. ఆ మునులే గోపికలుగా పుట్టారండి కృష్ణావతారంలో. ఆ కృష్ణావతారంలో వాళ్ళకి ఆయన కౌగిలి సుఖాన్ని, కౌగిలి కోరికని తీర్చాడు శ్రీకృష్ణ పరమాత్మగా రాసలీలల రూపంలో. కాబట్టి ఆ శ్రీరామచంద్రుని యొక్క కౌగిలి అంటే అంత సులభంగా లభించేది కాదు. అటువంటిది అంటే పరమాత్మని కౌగిలించుకోవటం అంటే పరమాత్మలో లీనమవటమేనండి. అంతటి భాగ్యాన్ని హనుమంతుడు పొందాడు. ఎందుకు అంటే లక్ష్మణుడిని బ్రతికించినందుకు. లక్ష్మణుడు అంటే ఎంత ప్రీతి శ్రీరామచంద్రునకు అంటే, ఆయన చెబుతాడు మామూలుగా ఆయన నామాల్లో కూడా, హనుమాన్ అంజనాసును వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశన లక్ష్మణ ప్రాణదాతాచ అని ఒక నామం ఆయన షోడశ నామాల్లో. ఆ లక్ష్మణ ప్రాణదాతాచ, లక్ష్మణ ప్రాణదాత ఆయన. లక్ష్మణుడి గురించి శ్రీరామచంద్రుడు, ఆ లక్ష్మణుడు ఇంద్రజిత్తు యొక్క నాగాస్త్రానికి బద్ధుడై మూర్ఛితుడైతే, ఆ లక్ష్మణుని గురించి రాముడు ఎంతగా వాపోతాడు అంటే చెబుతాడు, కిమ్నిమే సీతయా కార్యం కిం కార్యం జీవితేనవా శయన శయానం యోజ్య పశ్యామి భ్రాతరం యుధి నిర్జితం. ఇలా నా సోదరుడు నేల మీద పడిపోయాక ఇంకా నాకు సీతతో పనేమిటి, అసలు నా జీవితంతో పనేమిటి, ఇటువంటి సోదరుడు పోయాక నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి, ఈ ప్రయత్నమంతా సీత కోసమనే కదా, నా లక్ష్మణుడే లేకపోయాక నాకు సీత కూడా అనవసరము, నా ప్రాణాలు కూడా అనవసరము అని చెప్పి చెప్పాడు. శక్యా సీత సమానారి మర్చలోకే విచిన్వత. ఈ మానుష లోకంలో ప్రయత్నం చేస్తే వెతికితే సీతలాంటి స్త్రీ దొరకచ్చు, కానీ నా లక్ష్మణ సమోభ్రాత లక్ష్మణ లాంటి సోదరుడు మాత్రం ఈ లోకంలో దొరకడు. సచివ సాంపరాయణ, అతడు నాకు మంత్రి లాంటి వాడు, యుద్ధ నిపుణుడు సేనాని లాంటి వాడు, అటువంటి లక్ష్మణుడు లాంటి వాడు నాకు ఈ లోకంలో దొరకడు, సీతైనా దొరుకుతుందేమో కానీ లక్ష్మణుడు మాత్రం దొరకడు అని చెప్పి ఆయన వాపోయాడు. పరిత్యజ్యామ్యహం ప్రాణాన్ వానరాణాంతు పశ్యతాం యది పంచత్వమాపన్న సుమిత్రానందవర్ధన. ఇది సుమిత్రానందవర్ధన పంచత్వమాపన్న, ఈ సుమిత్రానందవర్ధనుడైనటువంటి లక్ష్మణుడే కనుక చనిపోతే పరిత్యజ్యామ్యహం ప్రాణాన్, నేను కూడా ప్రాణాలను వదిలేస్తాను, ఈ వానరులంతా చూస్తూ ఉండగానే నేను ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు శ్రీరాముడు. లక్ష్మణుడు లేకపోయాక నా బ్రతుకు అనవసరం అని చెప్పి అన్నాడు. ఇంకా ఆయన చెబుతాడండి, యథైవ మాం వనం యాంతమను యాతో మహాద్యుతి. నేను వనాలకి వస్తూ ఉంటే నన్ను అనుసరించి వచ్చాడు నా తమ్ముడు లక్ష్మణుడు, నేను రమ్మనలేదు, తనంతట తాను ఏ విధంగా అయితే నన్ను అనుసరించి వనాలకి వచ్చాడో అహమప్యనుయాస్యామి తథైవైనం యమక్షయం. నన్ను అతడు వనవాసాలకు ఎట్లా అనుసరించి వచ్చాడో అట్లాగే నా తమ్ముణ్ణి అనుసరించి నేను కూడా యమలోకానికి వెడతాను అన్నాడు. నహి మే జీవితేనార్థ సీతయాపిచ లక్ష్మణ, కోహి మే విజయేనార్థ త్వయి పంచత్వమాగతే లక్ష్మణ. నువ్వు చనిపోయాక ఎందుకయ్యా నాకు ఈ సీత ఎందుకు, ఈ యుద్ధం ఎందుకు, ఈ విజయం ఎందుకు, నా ప్రాణాలెందుకు, ఇవన్నీ కూడా వ్యర్థము అని చెప్పి వాపోతాడు. అంతటి అభిమాన పాత్రుడు లక్ష్మణుడు రాముడి యాడ. అందువల్ల అటువంటి లక్ష్మణుణ్ణి బ్రతికించాడు ఆయన, లాయ సజీవన సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చి బ్రతికించాడు కాబట్టి. అందులో సామాన్యమైన కార్యమా, ఏదో ఔషధి తీసుకురమ్మన్నారు, ఊరికి అలా మొక్కను తీసుకురావటం అంటే కొంతవరకు అశ్రమం అనుకోవచ్చు, కానీ సంజీవి పర్వతాన్ని మోసుకొచ్చాడండి. మనము మోయగలవాడు కాబట్టి మోసాడు అని మనం సమాధాన పడకూడదు, సమాధానం చెప్పుకోకూడదు. ఏదైనా బరువైనటువంటి వస్తువు మన చేతిలో పెట్టి మోసుకురామ్మంటే మనం అది మోయగలిగిందే, కానీ దాని భారాన్ని వహిస్తూ మనం బాధపడం. మనం మోయగలిగినంత మాత్రాన్ని అన్నీ మోస్తామా, మనం మోయటానికి సిద్ధమవుతామా? ఆయన మోయగలగచ్చు, కానీ అది సామాన్యమైనటువంటి భారం కాదు. అటువంటి దాన్ని వహించినందుకు ఆయన హర్షి ఉరలాయి. హర్షిరామ భేటేవు హనుమాన అతి కృతజ్ఞ ప్రభు పరమ సుజాన అని చెప్పి కూడా తులసీదాస్ చెబుతాడు. అటువంటి కృతజ్ఞతాభావంతో శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి కౌగిలించుకున్నాడు. రామస్ లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరభిబురలాయే రఘుపతి కిన్హి బహుత బడాయి కహా భరత సమతుమ ప్రియ భాయి తుమ మమ ప్రియ భరత హి సమభాయి. రెండు పాఠాలు ఉన్నాయి. తుమ మమ ప్రియ భరత హి సమభాయి, రఘుపతి కిన్హి బహుత బడాయి. రఘుపతి ఆ శ్రీరామచంద్రుడు కీన్హి బహుత బడాయి, ఆ శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి ఎన్నో విధాలుగా కొనియాడాడు. బహుత బడాయి, చాలా విధాల ఆంజనేయ స్వామిని కొనియాడాడు. ఇంకా ఏమన్నాడు అంటే, కహ భరత సమతమ ప్రియభాయి, నాయనా నువ్వు నాకు భరతుడితో సమానమైనటువంటి సోదరుడివి అన్నాడు. లక్ష్మణుడు పోతే విచారమే, కానీ తనకి భరతుడంటే ఇంకా ఇష్టం అండి, భరతుడు లాంటి సోదరుడు అని అన్నాడు. ఎందువల్ల అంటే అంతటి నిష్ట అండి భరతుడిది, సోదర భక్తి ఇంత అంతా కాదు. లక్ష్మణుడు హాయిగా రాముడితో ఉన్నాడు, రాముడిని వదలలేక రాముడితో ఉన్నాడు, అది కొంతవరకు ఆయనకు తృప్తినిస్తుంది. కానీ అలాంటి భక్తి కలిగి కూడా రాముడి ఆదేశం ప్రకారము వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇక్కడ అడవులలో రాముడు లక్ష్మణుడు ఎలా బ్రతుకుతున్నారో అలా ఆయన నందిగ్రామంలో బతికాడండి. వీళ్ళు ఏ విధమైనటువంటి జటావల్కలములు ధరించాడో భరతుడు అలా జటావల్కలము ధరించాడు. ఏ విధంగా వీళ్ళు కందమూలములు భక్షించారో అలా కందమూలు మూలములు భక్షించాడు భరతుడు మహానుభావుడు. రాముడితో ఉన్న తృప్తి లేదు, కానీ రాముడిలాగా జీవించినటువంటి ఆ భక్తి తత్పరత భరతుడిలో చూస్తాం. మేనమామ గారింటి నుంచి వచ్చాడు, దశరథుడు చనిపోయాడని తెలిసింది. ఆ దశరథ కృత్యాలు నెరవేర్చాడు. నెరవేర్చాక రాత్రి శయనిస్తే తెల్లవారుజామునే మంగళవాద్యాలు మోగించారు ఆయన దగ్గరికి వచ్చి. మోగిస్తే అన్నాడు, ఆపండయ్యా, రాజుగారికి మోగించేటటువంటివి ఇక్కడ మోగిస్తారెందుకు? శ్రీరామచంద్ర ప్రభువు ఈ రాజ్యానికి రాజు, ఆయన నేను కాదు, కాబట్టి నాకు మోగించకండి అని చెప్పి చెబుతాడు వాళ్లతో. అంతటి మహానుభావుడు భరతుడు. గుహుడు ఈ భరతుడిని చూసి అనుమానిస్తాడు. అనుమానించి వాళ్ళ యొక్క పరివారంతో చెబుతాడు. అతడు కనుక నిజంగా రాముడికి అపకారం చేయటానికే వస్తూ ఉంటే మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి, వాళ్ళని పడవలతో ముంచి అక్కడికక్కడే నదిలో ముంచేసేయండి అని చెప్పి చెబుతాడు వాళ్ళందరికీ కూడా. కానీ ఆ భరతుని యొక్క తీరుతెన్నులు తెలిసి గుహుడు కూడా ఆశ్చర్యపడిపోతాడు. ఆ భరతుడి వెంట గుహుడు కూడా వచ్చేసేస్తాడు. అక్కడి నుంచి వాళ్ళు భరద్వాజాశ్రమానికి వెళతారండి. భరద్వాజాశ్రమానికి వెళితే భరద్వాజుడు ఇక్కడ కూడా రాజు అనేటటువంటి ఉద్దేశంతో భరతుడికి గుహుడు అనేక రకాల భక్ష్యభోజ్య పదార్థాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. మంచి శయనాలు ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేస్తే భరతుడు అంటాడు, నా అన్న అక్కడ కందమూలాలు తింటుంటే నేను ఇక్కడ పంచభక్ష భోజనాలు చేయినా నాకు ఇవి వద్దు, నేను ఈ పరుపుల మీద పడుకుంటానా నాకు అవి వద్దు అని చెప్పి అక్కడ భూమి మీద పడుకుని కాలక్షేపణ చేస్తాడు భరతుడు. భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాక ఆ భరద్వాజ ముని వీళ్ళందరికీ కూడా విశ్వకర్మని తీసుకొచ్చి అప్పటికప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయించి ఎన్ని రకాల కావాలో అన్ని ఏర్పాట్లు చేయిస్తా అండి. భరతుడి కోసమని ఒక అద్భుతమైనటువంటి సింహాసనం ఏర్పాటు చేయిస్తాడు. విశ్వకర్మ తలుచుకుంటే చేసేది ఏది కావాలంటే అది వస్తుంది. అలా సింహాసనం ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే భరతుడికి దర్బారు. అలా దర్బారు ఏర్పాటు చేసి సింహాసనం ఏర్పాటు చేస్తే భరతుడు వెళ్ళి ఆ సింహాసనానికి ప్రదక్షిణం చేసి దాన్ని కళ్ళకద్దుకుని పక్కన కూర్చుంటాడు. అంతటి భక్తి ఆ భరతుడికి. శ్రీరాముడు ఇక్కడ లేడు కదా, ఎవరైనా ఇన్ఛార్జ్ ఇస్తే ఎవరు ఇన్ఛార్జ్ ఇచ్చారో ఆ కాసేపు అయినా వాళ్ళ సుఖాలు అనుభవిద్దామని చెప్పి వాళ్ళ కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ భరతుడు అలాంటి ప్రయత్నం చేయలేదు. అసలు భరతుడిని కాదన్న వాళ్ళెవరు? రాముడు వెళ్ళిపోయాక నిజం చెప్పాలంటే భరతుడిదే ఈ రాజ్యం. కానీ దాన్ని ఆయన అలా స్వీకరించలేదు. ఈ రాజ్యం రాముడిదే, నేను ఆయన సేవకుణ్ణి అంతే అనేటటువంటి నిర్ణయంలో ఉన్నాడు. మనకి ముగ్గురు రాజ్యాన్ని కోల్పోయారండి అన్నలు. కానీ ముగ్గురు అన్నలలో ఇద్దరి అన్నల తమ్ముళ్ళే రాజ్యాన్ని పొందారు, ఒక అన్న తమ్ముడు రాజ్యాన్ని పొందలేదు. ముగ్గురు ఎవరు అంటే, రాముడు రాజ్యాన్ని కోల్పోయాడు, వనవాసాలకు వెళ్ళాడు. వాలి రాజ్యాన్ని కోల్పోయాడు, దివంగతుడయ్యాడు. రావణుడు రాజ్యాన్ని కోల్పోయాడు, దివంగతుడయ్యాడు. వీళ్ళలో వాలి వెళ్ళిపోతే వాలి సింహాసనాన్ని సుగ్రీవుడు అధిష్ఠించాడు, రావణుడు వెళ్ళిపోతే రాముడి సింహాసనాన్ని విభీషణుడు అధిష్ఠించాడు. రాముడు వనవాసాలకు వెళ్ళాడు కదా అని చెప్పి భరతుడు మాత్రం ఆ సింహాసనాన్ని అధిష్ఠించలేదు. అలా దాన్ని గౌరవం ఉంచి పక్కన కూర్చున్నాడు సచివుడిలాగా. అటువంటి వాడు భరతుడు. భరతుణ్ణి లక్ష్మణుడు ఈ రాముడి భరతుడి సేన చాలా హంగామాగా వీళ్ళందరూ రాముడి దగ్గరికి వస్తుంటే ప్రజలంతా కూడా వెంటబడ్డారు. ఈ జనాల ఘోషకి ఏమిటో ఇది తెలుసుకోవాలని చెప్పి లక్ష్మణుడికి చెప్పాడు రాముడు, ఏమిటో చూడు, చాలా జంతువులన్నీ కూడా పరిగెత్తుతున్నాయి, భయకంపితులయ్యి ఏం జరుగుతుందో చూడు అనేటప్పటికి లక్ష్మణుడు చెట్టెక్కాడు. చెట్టెక్కి అక్కడి నుంచి అరిచాడు, అన్నా నువ్వు వెంటనే సీతని సురక్షిత ప్రదేశంలో ఉంచు, ఖడ్గం ధరించు, అమ్ములు ధరించు, అస్త్రాలు ధనుస్సు ధరించు, భరతుడు వస్తున్నాడు, ఇక్కడ కూడా మనల్ని లేకుండా చేసి స్వేచ్ఛగా తన రాజ్యాన్ని పరిపాలించుకోవాలి అనేటటువంటి దుర్బుద్ధితో వస్తున్నాడు, నేను ఈ ఖడ్గానికి వాణ్ణి బలి చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి అరిచాడు. అరిస్తే రాముడు అన్నాడు, లక్ష్మణ భరతుడు అలాంటి వాడు కాదు, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు, భరతుడు తప్పకుండా మనల్ని చూడటానికే వస్తూ ఉంటాడు అని చెప్పి ఇంకా సమాధాన పడకపోతే, లక్ష్మణ నీకు కనుక ఏదైనా రాజ్యం మీద కోరిక ఉంటే చెప్పు, నేను భరతుడితో చెప్పి రాజ్యం నీకు ఇప్పిస్తాను అన్నాడు. ఆ మాట అన్నాక తలకాయ ఉంచుకున్నా అండి లక్ష్మణుడు, ఇక మాట్లాడలేదు. భరతుని యొక్క తత్వం ఏమిటో తెలిసిన వాడు శ్రీరామచంద్రుడు, అతని యొక్క భ్రాతృభక్తి ఎటువంటిదో తెలిసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. రామాయణంలో ఆ భరతుని యొక్క ఆ చర్యలు మనం గమనిస్తే చాలా హృదయం ఆర్ద్రమవుతుంది. అటువంటి మహానుభావుడు భరతుడు. శత్రుఘ్నుడికి మందర దొరికింది. ఈ కుచాలయ్యాక మరుసటి రోజున మందర తారసపడ్డది. అమాంతం మందరని పట్టుకుని తప్పుడు దానా నీవల్లే కదా ఇన్ని ఘోరాలు జరిగాయని చెప్పి కత్తెత్తాడు. కత్తెత్తేటప్పటికీ భరతుడు అన్నాడు, తమ్ముడు ఆ మందరని వదిలేసేయి, దాని పాపానికి దాన్ని వదిలేసేయి. నిజంగానే కోపము తమాయించుకోలేకపోతే నేను నా తల్లినే సంహరించాల్సిన వాడిని, నేనెందుకు చేయలేదు అంటే ఇలా మనం కనుక స్త్రీ హత్య చేస్తే మన అన్న మనతో మాట్లాడాడు, అందువల్ల నువ్వు వదిలేసేయి అంటాడు. కేవలము తన అన్న కోసమని జీవించినటువంటి వాడు మహానుభావుడు భరతుడు. అందువల్ల కహా భరత సమతుమ ప్రియభాయి, నాయనా నువ్వు నాకు భరతుడితో సమానమైనటువంటి సోదరుడు అని చెప్పి చెప్పాడు. దీనిలో మరో అర్థం కూడా ఉన్నది. ఏంటంటే భరతుడు కైక సంతానం కదండి, హనుమంతుడు కైకకి ఇవ్వబడినటువంటి పాయసం వల్లే పుట్టినటువంటి వాడు. ఆనందరామాయణ ప్రకారం గద్ద తనుగుపోయింది కదా, సువర్చస్స గద్ద తనుగుపోయింది కదా, పాయసం ఎవరిది? కైక భాగమే. మళ్ళీ కౌసల్య సుమిత్ర ఇవ్వటం వల్ల ఆమెకు లభించింది అనుకోండి. కాబట్టి అటువంటి మహానుభావుడు భరతుడు చెప్పాడు, అన్నా నువ్వు రాకపోతే చెప్పినటువంటి సమయానికి 14 ఏళ్ళు పూర్తి కాగానే నువ్వు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించకపోతే నేను ఒక్క క్షణం కూడా నిలబడను, అగ్నికి ఆహుతైపోతాను అన్నాడు. నిజంగా అంత పట్టుదల గలవాడు భరతుడు అని చెప్పి రాముడికి తెలుసు. అందువల్లనే ముందు హనుమంతుణ్ణి పంపించాడు, హనుమాన్ నువ్వు వెళ్ళు, నా సోదరికి నేను వస్తున్నానని చెప్పు, ఏ క్షణమైనా ఆలస్యమైతే అతడు అగ్నికి ఆహుతైపోతాడు, ప్రాణత్యాగం చేస్తాడు అని చెప్పి చెప్పాడు. అందువల్ల ఆంజనేయ స్వామి వెళ్ళి భరతుడితో చెప్పాడు ఆ మాట. అట్లా అంతటి సోదర భక్తి సోదర నిష్ట కలిగినటువంటి వాడు మహానుభావుడు అటువంటి వాడు అని చెప్పి చెప్పాడు. సహసవదన తుమ్హరో యసగావై జస సహస బదన తుమ్హరో జసగావై, ఇది అవధి పాఠం. మనం మామూలుగా ఏమంటామంటే సహసవదన తుమ్హరో యసగావై అని చెప్పి అంటాం. అసకహి శ్రీపతి కంఠలగావై సహసవదన తుమ్హరో యసగావై, నాయనా నిన్ను సహస్రవదనుడు, నీ కీర్తిని కొనియాడాల్సిందే, లేకపోతే నిన్ను వేనోళ్ళ కొనియాడవలసినటువంటి వాడివి నువ్వు. సహసవదన తుమ్హరో యసగావై, నీ కీర్తిని వేనోళ్ళ కొనియాడాలి. సహస్రశీర్ష పురుష, ఆ విరాట్ పురుషుడే నిన్ను కొనియాడాలి, అంతటి కీర్తి నీది అని కూడా ఆయన చెప్పినటువంటి వాడయాడు. సహసవదన తుమ్హరో యసగావై అసహహి శ్రీపతి కంఠలగావై, ఈ విధంగా ఆంజనేయుని గురించి అంత గొప్పగా కొనియాడి తాను కంఠలగావై కౌగిలించుకున్నాడు. సహస్రవదన తుమ్హరో యసగావై అంటే సహస్రవదనుడు అంటే ఆదిశేషువండి. బాగా స్తుతింప వలసినటువంటి దాని గురించి ఎవడు స్తుతించగలడు అంటే 1000 నోళ్ళు కలిగినటువంటి వాడే స్తుతించగలడు అని అంటారు. 1000 నోళ్ళు గలవాడు అంటే ఆదిశేషువు. ఇక్కడ రక్షణ ఎవరిది జరిగినది? లాయ సజీవన లఖన జియాయే, సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చి రక్షించింది ఎవరిని? లక్ష్మణుణ్ణి. కాబట్టి లక్ష్మణుణ్ణి బ్రతికించినందుకు ఎవరు కొనియాడాలి? లక్ష్మణుడు కొనియాడాలి. లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుని అవతారం. కాబట్టి అక్కడ కూడా మనకు అన్వయం వస్తుంది. సహస్రవదన తుమ్హరో యసగావై అసకహి శ్రీపతి కంఠలగావై. పతంజలి ఆదిశేషు యొక్క అవతారం అండి, శేషుని అవతారం. ఆయన మహాభాష్యం రచించాడు వ్యాకరణానికి, అట్లాగే యోగ శాస్త్రాలు రచించాడు, వైద్య శాస్త్రం రచించాడు, చాలా గొప్ప మహానుభావుడు. యోగేన చిత్తస్య పదేన వాచాం అని చెప్పి యోగము ద్వారా చిత్తమునకు, పదం భాష్యము ద్వారా పద వాట్, అట్లాగే శరీరస్య వైద్యేన వైద్య శాస్త్రం ద్వారా శరీరానికి చికిత్స చేసినటువంటి మహానుభావుడు ఆయన పతంజలి. ఆయన విద్యార్థులకి భాష్యం చెబుతూ ఉండేవాడు. వ్యాకరణంలో భాష్యాంత వైయాకరణి అంటే చాలా గొప్ప అన్నమాట. మహాభాష్యం వా పాఠయేత్ మహారాజ్యం వా పాలయేత్ అన్నారు. పరిపాలిస్తే మహారాజ్యాన్ని పరిపాలించాలిట, పాఠం చెబితే మహాభాష్యం చెప్పాలిట. అంతటి గొప్ప ప్రశస్తి ఉన్నది పతంజలి రాసినటువంటి భాష్యానికి. ఆయన పాఠం చెబుతూ ఉంటే ఆయన ఆదిశేషుడు అవతారం కదూ, తెర అడ్డం కట్టుకుని చెప్పేవాట. ఎందుకు గురువుగారు అడ్డం కట్టుకున్నారో తెలియదు. ఒక మాట, ఒకడు అమాంతం, అందరూ బయటికి వెళ్ళారు, అమాంతం ఆ తెర ఎత్తి చూశాడు. చూసేటప్పటికి 1000 శిరస్సులతో ఉన్నాడు ఆయన. ఆ 1000 శిరస్సులతో ఉన్నటువంటి ఆయన నుంచి ఆ విషజ్వాలలు వచ్చి అతడు కాస్త భస్మమైపోయాడు. అలాంటి ప్రమాదం నుంచి రక్షించడం కోసమని ఆయన తెర కట్టుకుని విద్య చెప్పేవాట పతంజలి మహాముని. అలా శేషావతారం. సహసవదన తుంహరో ఎసగావై అసకహి శ్రీపతి కంఠలగావై సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమ కుబేర దిగపాల జహాతే కవి కోవిద కహిస కైకహాతే. తులసీదాస్ చెబుతున్నాడు, సనకాదిక బ్రహ్మాది మునీష, సనకసనందనాదులు, బ్రహ్మాదులు, సకల మునీశ్వరులు, నారద శారద సహిత అహీష, నారదుడు, శారద, సరస్వతి, వీళ్ళందరూ కూడా మహా విద్వాంసుల లెక్కన్నమాట. విద్యకి అధిష్టాన దేవతే శారద, నారదుడు పరమభక్త శిఖామణి. ఇలా వీళ్ళందరూ కూడా, వాళ్ళతో కూడినటువంటి అహీష ఆదిశేషువు, యమ కుబేర దిగపాల యముడు దక్షిణ దిక్కుకు అధిపతి, కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి, ఇటువంటి దిక్పాలురు యమ కుబేర దిక్పాల జహాతే, వీళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను స్తుతించలేరు. ఇంతటి మహానుభావులే నిన్ను స్తుతించలేరు. కవి కోవిద కహిస కైకహాతే, ఇక ఇక్కడ ఉన్నటువంటి కవులు పండితులు వాళ్ళేమాత్రం నిన్ను స్తుతించటంలో అని చెప్పి శ్రీరాముడు అన్నట్లుగాను, తులసీదాస్ అన్నట్లుగాను కూడా హనుమంతుని యొక్క కీర్తిని ఎవ్వరూ పొగడలేరు అని చెప్పి చెప్పడం జరిగింది తులసీదాసు. చతుర్ముఖ, ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క కారణంగా ఒక్కొక్కళ్ళు స్తుతించడం, వీళ్ళు స్తుతించే వాళ్ళందరూ కూడా హనుమంతుని యొక్క అద్భుతమైనటువంటి చర్యలకి స్తుతింపదగిన వాళ్ళే. దిక్పాలను స్తుతించడం ఎందుకండి అంటే వీళ్ళందరినీ రావణాసురుడు ఓడించి బాధించాడు. శిశుపాల వధలో చెబుతాడు, వాయుదేవుడు కూడా మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వీచేవాట రావణాసురుడికి ఎక్కడ కోపం వస్తుందో అని. ఇలా అనేక రకాల వర్ణనలు చేస్తారు. చతుర్ముఖ పంచముఖశ్చ షణ్ముఖ సహస్ర శీర్షా ద్విముఖైక వక్త్ర త్రిమూర్తి తేజోమయం ఆంజనేయం జ్ఞాతుం సమర్థశ్చ నహి త్రిలోక్యాం. ఇటువంటి ఆంజనేయుణ్ణి, చతుర్ముఖుడు, పంచముఖుడు, షణ్ముఖుడు, ఇటువంటి వాళ్ళందరితో సమానమైనటువంటి త్రిమూర్తి తేజోమయుడైనటువంటి ఆంజనేయుణ్ణి ఎవరూ కూడా గ్రహించలేరు, ఆ ఎవరూ కూడా నుతించలేరు అని చెప్పి కొనియాడబడ్డాడు. అటువంటి ఆంజనేయుణ్ణి శ్రీరామచంద్రుడు ఆ విధంగా కొనియాడాడు. తుమ ఉపకార సుగ్రీవ హి కీన్హ రామమిలాయ రాజపద దీన్హ. స్వామి, తుమ ఉపకార సుగ్రీవ హి కీన్హ, నీ యొక్క ఉపకారాన్ని, నీ సహకారాన్ని సుగ్రీవ హి కీన్హ, సుగ్రీవుడు పొందాడు. నీవు సుగ్రీవునికి ఉపకారం చేశావు. ఎటువంటి ఉపకారం చేశావు? రామమిలాయ, శ్రీరామచంద్రుణ్ణి కలిపావు. రామునకు సుగ్రీవునకు స్నేహము కూర్చినటువంటి వాడు హనుమంతుడే కదండి, అగ్నిసాక్షిగా స్నేహం కూరుస్తాడు. ఏ విధంగా అయితే వివాహము భార్యాభర్తలు అగ్నిసాక్షిగా కలుస్తారంటే అది శాశ్వతమైనటువంటి ఐక్యతకి నిదర్శనం అగ్నిసాక్షి. అలా అగ్నిసాక్షిగా వివాహం అవటము అంటే మళ్ళీ వీళ్ళు విడిపోవటము అగ్నిసాక్షిగానే విడిపోవాలండి. అంటే అర్థమేమిటి, వివాహం అయ్యాక ఎప్పుడు విడిపోవటము అంటే అగ్నిలో పడ్డప్పుడే అగ్నిసాక్షితోనే విడిపోవాలి. కోర్టు సాక్షులతోనూ జడ్జి సాక్షులతోనూ ఇంకోళ్ళ సాక్షులతోనూ విడిపోవటం అనేటటువంటిది మన సంస్కృతికి సంప్రదాయాలకి పూర్తిగా భిన్నమైనటువంటిది. కాబట్టి అటువంటి అగ్నిసాక్షిగా స్నేహము చేకూర్చటం అంటే జీవితాంతం కూడా ఈ స్నేహము నిలబడాలి, చివరికి అంత్యఘడియల్లోనే ఇది పోయేది అనేటటువంటి దానికి నిదర్శనం అది అగ్నిసాక్షి. తుమ ఉపకార సుగ్రీవ హికీన్హ రామమిలాయ రాజపద దీన్హ. ఆ విధంగా శ్రీరామచంద్రుణ్ణి కలిపావు, సుగ్రీవుడు శ్రీరామచంద్రుణ్ణి కలిశాడు, రాజపద దీన్హ రాజపదమును పొందాడు. నువ్వు ఆ సుగ్రీవునకు రాజపదాన్ని ఇవ్వగలిగావు, వాలిని సంహరించడం ద్వారా కిష్కింధకి అధిపతయ్యాడు కదండి, దానికి కారణమెవరు, హనుమంతుడే. అందువల్ల హనుమంతుడిని అలా స్తుతిస్తున్నాడు. తుమ ఉపకార సుగ్రీవ హి కిన్హ రామమిలాయ రాజపద ధీన్హ యువాభ్యాం సహి ధర్మాత్మా సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం. ఆయన శ్రీరామచంద్రుడు లక్ష్మణుని చూసి హనుమంతుడు అన్నమాట ఇది, వాళ్ళకి సఖ్యం కూర్చే ముందు మొట్టమొదట వాళ్ళ ముందుకు వెళ్ళి యువాభ్యాం సహి ధర్మాత్మా సుగ్రీవ సఖ్యమిచ్చతి. ఆ వాంగ్నైపుణ్యం చూడండి, నిజంగా హనుమంతుణ్ణి ఎందుకు పంపించాడు సుగ్రీవుడు, ఆ వచ్చినటువంటి వాడు ప్రమాదకారులో మంచివాడో తెలుసుకురావయ్యా అని పంపించాడు. సర్వజ్ఞుడైనటువంటి హనుమంతుడు వీళ్లతో స్నేహము కూర్చటము అటు సుగ్రీవునకు మేలు, అలాగే సుగ్రీవునితో స్నేహము కూర్చటము శ్రీరామచంద్రుడికి కూడా మేలు అని చెప్పి భావించగలిగాడు ఆయన. అంతేకాదు ఇదంతా కూడా గురుకార్యముగా స్వీకరించాడు హనుమంతుడు. వీళ్ళకి స్నేహం కూర్చటం అనేటటువంటిది గురుకార్యం అండి. ఎలా గురుకార్యం అవుతుంది అనంటే, శ్రీరామచంద్రుడు గురువైనటువంటి సూర్యభగవానుని వంశంవాడు, సుగ్రీవుడు గురువైనటువంటి సూర్యభగవానుని యొక్క కుమారుడు, వీళ్ళిద్దరినీ కూర్చటం అనేటటువంటిది ఆయనకి గురుకార్యం. ఆ గురుకార్యాన్ని నెరవేర్చదలుచుకున్నటువంటి వాడై యువాభ్యాం సహి ధర్మాత్మ సుగ్రీవ సఖ్యమిచ్చతి. ఆ ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుడు ఆ విశేషణం వేయకపోతే రాముడు సిద్ధం కాడు. రాముడు రామో విగ్రహవాన్ ధర్మ, కాబట్టి నువ్వు స్నేహం చేయదగిన వాడే అని అంటం కోసమని ధర్మాత్మ సఖ్యమిచ్చతి మీతో స్నేహాన్ని కోరుతున్నాడు. తస్య మాం సచివం విత్తం, అతనికి మంత్రిగా నన్ను గ్రహించండి. వానరం పవనాత్మజం అని చెప్పి తనను గురించి చెప్పాడు. చెప్పుకుంటే లక్ష్మణుడు అన్నాడు, యథా బ్రవీషి హనుమన్ సుగ్రీవ వచనాదిహ తదాహి కరిష్యావో వచనాత్తవ సత్తమ. ఏ మాటైతే సుగ్రీవుని మాటగా చెప్పావో ఓ హనుమ, మేము అలాగే దాన్ని పాటించటానికి వస్తున్నాము అని చెప్పి లక్ష్మణుడు చెప్పాడు. రాముడు చెప్పలేదు, ఎందుకంటే కొన్ని నియమాలు ఉంటాయండి. ఇతడు సచివుడు, రాజు కాదు. రాముడు తాను ప్రప్రథమంలోనే అతని అర్హత గ్రహించాక హనుమంతుడితో మాట్లాడతాడు, కానీ మొట్టమొదట హనుమంతుడితో రాముడు మాట్లాడాడు. తన అనుచరుడైనటువంటి లక్ష్మణుడి చేతనే మాట్లాడిస్తాడు. ఆ విధంగా లక్ష్మణుడే సమాధానం చెబుతాడు. తుమ్హరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయే సభ జగజాన. హే హనుమాన్, తుమ్హరో మంత్ర విభీషణమాన, నీ యొక్క మంత్రము అంటే ఆలోచన అని అర్థం. మంత్రము గలవాడు మంత్రి, రాజు కింద మంత్రి అంటే ఆయనకి రాజుకి కావలసినటువంటి ఆలోచనలన్నీ ఇచ్చేటటువంటి వాడు అని అర్థం మంత్రి అంటే. తుమ్హరో మంత్ర విభీషణమాన, నీ యొక్క ఆలోచనని విభీషణుడు స్వీకరించాడు. ఏమిటి దానివల్ల ప్రయోజనం? లంకేశ్వర భయే సభ జగజాన, సభ జగజాన లోకమంతా గ్రహించింది ఏమిటది? లంకేశ్వర భయే. విభీషణుడు లంకేశ్వరుడయ్యాడు. ఎందువల్ల అయ్యాడు? తుంహరో మంత్ర విభీషణ మానా, నీ మాట విన్నాడు కాబట్టి విభీషణుడికి ఆ పదవి వచ్చింది అని చెప్పి చెప్పాడు హనుమంతుడు. లంకలోనే విభీషణుని గృహానికి వెళతాడండి హనుమంతుడు. మన రామచరిత మానసు ప్రకారం, మన రామాయణంలో అది కనపడదు, రామచరిత మానసులో ఆ ఇళ్ళన్నీ వెతికేటప్పుడు ఒక ఇంటి దగ్గర నుంచి హరినామ సంకీర్తనం వినపడుతూ ఉంటుంది. ఆ ఇంటి ముందు తులసి కనపడుతుంది. ఇదేదో పవిత్రమైనటువంటి గృహము అని చెప్పి దానిలోకి వెడతాడు ఆంజనేయుడు. వెడితే ఓహో మీరెవరో భాగవతోత్తముల్లాగా ఉన్నారు రాండి అని చెప్పి స్వాగతం చెబుతాడు విభీషణుడు. అలా లోపలికి తీసుకువెళ్ళి పరామర్శయాక విభీషణుడు అంటాడు, సునహు పవన సుత రహనిహమారి జమి దసనన్హి మహుజీభ బిచారి తాత కబహు మోహి జాని అనాథ కరిహి కృపా భానుకలనాథ. హే హనుమాన్, సునా నువ్వు విను, నా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే దసనన్హి మహు జీభ బిచారి, పళ్ళ మధ్య నాలుకలాగా ఉన్నానయ్యా. 32 పళ్ళ మధ్య ఉండేటటువంటి నాలుక ఎంత జాగ్రత్తగా ఉంటేనో అది సక్రమంగా ఉంటుంది. మనకి ఆటోమేటిక్గానే నాలుక జాగ్రత్తగా సంచరిస్తూ ఉంటుంది. మనం ఏదైనా పొరపాటున ఒక్క మాట పళ్ళ కింద పడ్డదా మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసు. మనం ఆ భోజనం చేసేటప్పుడు ఆ సందర్భాల్లో మధ్య మధ్య నాలుక పడుతూ ఉంటుంది. అంటే కాస్త ఆలస్యంగా కనుక నాలుక బయటకు వస్తే పళ్ళ మధ్య నుంచి ఆ పళ్ళ మధ్య నలిగిపోతుంది. చాలా దారుణమైనటువంటి బాధ. ఆ విధమైనటువంటి పరిస్థితిలో నేనున్నాను. ఈ రాక్షసుల మధ్య పళ్ళ మధ్య నాలుకలాగా ఉన్నాను. హే హనుమాన్, నన్ను ఆ శ్రీరామచంద్రుడు కరుణిస్తాడంటావా? భానుకులనాథ, సూర్యవంశ పతి అయినటువంటి శ్రీరామచంద్రుడు నన్ను అనుగ్రహిస్తాడంటావా అని చెప్పి విభీషణుడు హనుమంతుడిని అడుగుతాడు. అడిగితే హనుమంతుడు అంటాడు, సునహౌ విభీషణ ప్రభుకైరీతి కరహి సదా సేవక పరప్రీతి. విభీషణ, ఆ ప్రభువు యొక్క లక్షణము వినవయ్యా, అతనికి కరహి సదా సేవక పరప్రీతి, సేవకుల ఎడ అపారమైనటువంటి ప్రీతి, శరణు వేడినటువంటి వాళ్ళ ఎడ అపారమైనటువంటి ప్రీతి. అందరూ అనేక రకాల చెప్పారు. విభీషణుడు శరణాగతికి వచ్చిన శరణాగతుడై వచ్చినప్పుడు కానీ ఒకటే చెప్పాడు రాముడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామిచ్చేత్ వ్రతం మమ. ఎవరైనా సరే సర్వస్వార్పణ భావంతో నేను నీకు దాసుణ్ణి అని చెప్పి శరణు వేడితే వాళ్ళకి అభయము, ఎటువంటి వాడికైనా నేను అభయం ఇస్తాను అన్నాడు. కాబట్టి విభీషణుడు అలా వచ్చాడు. ఈ శరణాగతి ఆరు రకాలుగా చెప్పబడ్డదండి శాస్త్రంలో. అహిర్బుద్ధ్య సంహిత అని ఆ అహిర్బుద్ధ్య సంహిత చెబుతుంది ఈ శరణాగతి యొక్క లక్షణాన్ని. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం, రక్షిష్యతి విశ్వాస, గోప్తృత్వ వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి అని చెప్పి శరణాగతి ఆరు రకాలుగా ఉంటుంది అని చెప్పి చెప్పారు. భగవంతుడికి మనము శరణాగతి పొందాలి, అప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. శ్రీరామచంద్రుడు కానీ ఇంకో దేవత కానీ వాళ్ళు మనల్ని అనుగ్రహించాలంటే మనము శరణాగతి పొందాలి. ఏమిటి శరణాగతి అంటే, అనుకూలస్య సంకల్ప, మనము ఆ భగవంతునకు అన్ని విధాలా అనుకూలమైనటువంటి సంకల్పమునే చెయ్యాలి. ఆయనకి ఏది జరగనివ్వండి, ఆ ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు అని చెప్పి దాన్ని స్వీకరించే స్థితిగా అనుకూలమైనటువంటి సంకల్పంతో ఉండాలి. అట్లాగే ప్రాతికూల్యస్య వర్జనం, ఏ విధమైనటువంటి ప్రతికూలత ఉండకూడదు. అనేక రకాల కష్టాలు వచ్చాయనుకోండి, కష్టాలు రాగానే ఉన్నావా అసలు ఉన్నావా అంటూ భగవంతుణ్ణి ప్రశ్నించటము, తిరస్కరించటము, ఈ విధమైనటువంటిది జరగకూడదు. అప్పుడే అది శరణాగతి అనిపించుకుంటుంది. అనుకూలస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం. రక్షిష్యతీతి విశ్వాస, నన్ను తప్పకుండా రక్షిస్తాడు అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. సంశయాత్మ వినశ్యతి, ఏమో రక్షిస్తాడో లేడో అని చెప్పి గజేంద్రుడిలాగా సంశయాత్మగా ఉండకూడదు. రక్షించి తీరతాడు అని చెప్పి ప్రహ్లాదుడు దాకా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండాలి. గోక్తృత్వ వర్ణం తథా, కేవలము మనస్సులో భావనే కాకుండా పూర్తిగా ఆ రకమైనటువంటి ఆచరణలో చూపాలి. ఆత్మనిక్షేప కార్పణ్యే, ఆత్మనిక్షేపం ఆత్మ సమర్పణ చేయాలి సర్వస్వార్పణ బుద్ధితో. ఇంక నాదేమీ లేదు, అంతా పరమాత్మదే, ఏది జరగనివ్వండి, ఏది రానివ్వండి, ఏది పోనివ్వండి, అంతా కూడా ఆత్మ సమర్పణ భావంతో ఉండటము. అట్లాగే కృపణత, అంతా ఆయన చూసుకుంటాడు నాదేమున్నది అని చెప్పి ఆ విధమైనటువంటి కార్పణ్యత, ఇవి శరణాగతి లక్షణాలు అన్నారు. అటువంటి శరణాగతిని కనుక పొందేటట్లయితే నిన్ను రాముడు అనుగ్రహిస్తాడు అని చెప్పి చెప్పాడు ఆంజనేయుడు. ఆ మాట ప్రకారము విభీషణుడు శరణాగతుడయ్యాడు, రాముడికి అనుగ్రహించాడు. ఆయన చెప్పాడు, ఆయన ఇంకా అసమై అధమ సఖా సును మోహ పర రఘుబీర కీన్హి కృపాసమిర గుణ భరే విలోచన నీరా. ఎందుకయ్యా నువ్వు సందేహిస్తావు, నా ఓటి అధముణ్ణే ఆయన అనుగ్రహించాడు. చూడండి అభిమాన త్యాగము, ఆంజనేయ స్వామి యొక్క లక్షణం నిన్న మనం చెప్పుకున్నాం. అహంకారం ఉండదు ఎక్కడా కూడా ఆయనకి. నా ఓటి అధముడైనటువంటి, నేను మనుష్యుణ్ణి కూడా కాదు ఒక వానరుణ్ణి, అటువంటి నన్నే అనుగ్రహించాడు ఆయన. నీబోటి వాణ్ణి అనుగ్రహించటంలో, నీబోటి భాగవతోత్తముణ్ణి అనుగ్రహించటంలో సందేహం ఏమున్నది అని చెప్పి ధైర్యం చెప్పాడు విభీషణుడికి. కాబట్టి నీ యొక్క ఆలోచనని స్వీకరించాడు, అందువల్ల ఆయన శరణాగతుడయ్యాడు రాముడికి. నీ ఆలోచనని స్వీకరించటం వల్ల తుమ్హరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయే సభ జగజాన, ఆయన లంకేశ్వరుడయ్యాడు, లంకకి అధిపతి కాగలిగాడు. అక్కడే అభిషేకం చేసేసాడు శరణాగతుడు కాగానే, రాముడు పట్టాభిషేకం చేసి వేశాడు విభీషణుడికి సముద్ర జలాలు తీసుకొచ్చి. అయ్యో ఇప్పుడు అవ అభిషేకం చేస్తే అన్నా రావణుడే వచ్చి నీకు శరణు పెడితే పరిస్థితి ఏమిటి అన్నాడు. రావణుడు అంతటి వాడు, మంచి తెలుసుకుని రావాలే కానీ నా రాజ్యాన్ని ఇచ్చేసేస్తాను, నేను శాశ్వతంగా వనవాసాల్లోనే ఉంటాను అన్నాడు శ్రీరామచంద్రుడు. అంతటి విశ్వాసం, అందువల్ల ఆయన పట్టాభిషేకం చేయగలిగాడు. ఇక్కడ తుమ్మరో మంత్ర విభీషణమాన అనేటటువంటి దానికి మరో అర్థం కూడా ఉన్నదండి. విభీషణుడు హనుమన్ మంత్ర ఉపాసకుడు, హనుమన్ మంత్రాన్ని ఉపాసించాడు, దానివల్ల ఆయన విజయాన్ని రాజ్యాన్ని పొందాడు అనేటటువంటిది కూడా మనకి తెలుస్తుంది. అస్య శ్రీ హనుమన్ మహామంత్రస్య విభీషణ ఋషి అని చెప్పి ఆ హనుమత్ సంబంధమైనటువంటి ఆపదుద్ధారక స్తోత్రానికి విభీషణుడు ఋషి, ఆపదుద్ధారక మంత్రానికి. శ్రీరామానుగ్రహాదేనాం విద్యాం ప్రాప్య విభీషణ అచలాం శ్రీయమాప్నోతి లంకారాజ్యేన సర్వదాం అని చెప్పి ద్వాదశాక్షరి యొక్క విశిష్టత చెప్పబడుతుంది. ఈ మంత్రాన్ని అనుష్ఠించే విభీషణుడు లంకారాజ్యాన్ని పొందగలిగాడు అని చెప్పి అటువంటి విభీషణుడు హనుమంతుని యొక్క ఆలోచన, హనుమంతుని మంత్రాన్ని స్వీకరించే రాజ్యాన్ని పొందగలిగాడు అని చెప్పి తులసీదాసు ప్రశంసించాడు. లంకేశ్వర భయ సభజగజాన యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర పలజాను. యుగ సహస్ర అని పాఠం, మూలం పాఠము యుగ సహస్ర యోజన పరభాను. మనం యుగ సహస్ర యోజన పరభాను అని అంటాం. లీల్యోతాహి మధుర ఫలజాను, ఓ హనుమాన్ నీవు యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. యుగ సహస్ర, సహస్ర సహస్రము అంటే వెయ్యి, యుగ సహస్ర అంటే 2000. 2000 యోజనాల దూరంలో ఉన్నటువంటి యుగ సహస్ర యోజన పరభాను, అంత దూరంలో ఉన్నటువంటి సూర్యభగవాను ఫలజాను ఫలముగా భావిస్తూ ఫలముగా గ్రహించి లీల్యోతాహి లీలగా స్వీకరించావు. అన్ని 2000 యోజనాల దూరం పరిగెత్తగలిగినటువంటి వాడికి, పుట్టిన 5వ రోజే 2000 యోజనాలు పరిగెత్తినటువంటి వాడికి 100 యోజనాల సముద్రం ఏమి లెక్కండి? కాబట్టి శతయోజన విస్తీర్ణం ఆయనకు లెక్క కాదు. కాకపోతే శాపం ఉండటం వల్ల తనగ్గా ప్రకటించలేదు, అంతే తేడా. అప్పటికి శాపం లేదు పుట్టిన వెంటనే, అందువల్ల ఆయన యుగ సహస్ర యోజన ప్రభాను 2 యోజనాలు దూరాన్ని, 2000 యోజనాల దూరాన్ని, 2000 యోజనము అనేటటువంటి దానికి మామూలుగా 8 మైళ్ళు అని చెప్పి మన వాళ్ళు లెక్క చెబుతూ ఉంటారు, కానీ 8 మైళ్ళు అనేటటువంటిది సరైనటువంటి లెక్క కాదు. ఎందువల్లంటే 8 లెక్క వేసేటట్లయితే 16000 మైళ్ళే అవుతుంది. కాదు, సూర్యభగవాను యొక్క దూరం అంత కాదు. సహస్రే ద్వే ద్వేషితే అని చెప్పి సూర్యభగవాను గురించి క్రమమాణ నమోస్తుతి అని చెప్పి స్తుతి చెప్పబడ్డది. అది కూడా ఆయన యొక్క పరిభ్రమణ పరిధి తప్పితే దాన్ని స్వీకరించి బహుశా తులసీదాస్ చెప్పుంటాడు యుగ సహస్ర యోజన పరభాను అని. అటువంటి దూరం వెళ్ళి లీలగా స్వీకరించగలిగావు అని చెప్పి ఇక్కడ సమీర కుమార విజయము అని చెప్పి, ఆ సమీర కుమార విజయంలో ఈ సందర్భంలో చాలా అద్భుతమైనటువంటి వర్ణన చేస్తాడండి. పుష్పగిరి తిమ్మన అని ఆయన రచించిన, ఆయన సూర్యభగవానుడి దగ్గరికి పరిగెత్తుకొస్తూ ఉంటే ఆయన యొక్క పారిపార్షదులు హడిలిపోయి సూర్యుడితో అన్నారట, అయ్యో ఎవడో వస్తున్నాడండి అంటే, అప్పుడు సూర్యుడు అంటాడట, ఈతడు సర్వలోకహితుడు, ఈశ్వర వీర్యజుడు, ఆంజనేయుడు, అచ్చాతత బాహువి బాహుశౌర్యనిధి అయ్యును కేవల శైశవంబుచే, ఈతటి నన్ను కనుకొని ఫలేచ్ఛ గ్రహింపగవచ్చే ఇందునన్ భీతిల నేలా. ఆ విధంగా హనుమంతుని యొక్క విశిష్టతని గ్రహించి సూర్యభగవానుడు ఎందుకు భయపడతారు అని చెప్పి వాళ్ళతో చెప్పాట, ఈతడు సర్వలోకహితుడు, ఇతని వల్ల లోకాలకి చాలా మేలు జరగవలసి ఉన్నది, ఈశ్వర వీర్యజుడు, ఆంజనేయుడు, అచ్చాతత బాహువి బాహుశౌర్యనిధి అని చెప్పి అలా స్తుతించాడు సూర్యభగవానుడు కూడా. యుగ సహస్ర యోజన పరభాను లీయోతాహి మధుర ఫలజాను ప్రభుముద్రికా మేలి ముఖమాహి జలధిలాంఘి గయే అచర జనాహి. ప్రభుముద్రికా మేలి ముఖమాహి, హే హనుమాన్, నువ్వు ప్రభుముద్రిక, ఆ శ్రీరామచంద్రుని యొక్క ముద్రికని, ముఖమాహి మేలి, నోటి యందు ధరించి జలధి లాంఘిగయే, సముద్రాన్ని దూకావు, 100 యోజనాల సముద్రాన్ని దూకగలిగావు. అచరజనాహి, దీంట్లో ఆశ్చర్యమేముంది? నువ్వు ఆ శ్రీరామచంద్రుని యొక్క నామాంకితమైనటువంటి అంగుళేకాన్ని నోట్లో పెట్టుకున్నావు, దానివల్ల అవలీలగా దాటేశావు. ఈ మహాసంసార సముద్రాన్నే, సంసారం మహాసాగరం అంటాం, అటువంటి సముద్రాన్నే ఆ రామనామ స్మరణతో తరిస్తూ ఉండగా లోకము అలా నువ్వు నోట్లో ధరించి, అంటే నోట్లో పెట్టుకున్నాడు అంటే దాని ఎందు చాలా శ్రద్ధగా ముఖమునందు ఉంచుకోవటము అంటే ఆయన నామస్మరణ చేయటము అనేటటువంటిది కూడా అర్థం అండి. అలా రాముణ్ణి, రామనామాన్ని నోట ధరించి అవలీలగా దాటావు అని చెప్పి చెప్పాడు. ప్రభుముద్రిక మేలి ముఖమాహి, మనకి రామాయణంలో మాత్రము ఆయన నోట్లో పెట్టుకుని వెళ్ళినట్లు కనపడదు. రామాయణంలో సతద్గృహ్య తత్ అంటే ఆ అంగుళేకం, ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఇచ్చినటువంటి అంగుళేకాన్ని స్వీకరించి హరిశ్రేష్ఠ వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు కృత్వామూర్ధ్ని కృతాంజలిహి, కృత్వామూర్ధ్ని తన శిరస్సున ధరించినటువంటి వాడై కృతాంజలిహి అంజలి ఘటించి, అంటే ఏమిటన్నమాట, తన కొక్కులో పెట్టుకున్నాడు, అక్కడ బిగించుకున్నాడు అన్నమాట. దాన్ని శిరస్సున బిగించుకున్నాడు. వానరానికి కేశ సంపద బాగా ఉంటుంది, ఆ కేశముల్లో బిగించేసాడు అన్నమాట దాన్ని. వందిత్వా చరణవు చేయవ ప్రస్థిత ప్లవగర్షభ, ఆ శ్రీరామచంద్రుడికి నమస్కరించుకున్నటువంటి వాడే బయలుదేరాడు అని చెప్పి మామూలు రామాయణంలోనేమో నెత్తిన పెట్టుకుని వెళ్ళినట్లుగా చెప్పబడ్డది, తులసీదాసు రామాయణంలో రామచరితమానస్లోనేమో నోట్లో పెట్టుకు వెళ్ళినట్లుగా చెప్పబడ్డది. దానివల్ల రామనామాన్ని ధరించినట్లుగా భావన చేసి ఆ సముద్రాన్ని లంఘించినట్లుగా మనం తెలుసుకోవాలి. ప్రభుముద్రిక మేలి ముఖమాహి జలధి లాంఘిగయ చరజనాహి దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే జగత్కే లోకం లోకానికి జేతే ఎన్నైతే దుర్గమ కాజ దుర్గమైనటువంటి పనులు ఉన్నాయో లోకంలో, లోకానికి అవి చాలా దుర్గములు. ఆ పనులు మామూలుగా వాళ్ళు ఎవరూ చేయలేరు, లోకంలో వాళ్ళు ఎవరూ చేయలేరు అంత కఠినమైనటువంటి పనులు కూడా. చేతే అవన్నీ కూడా తుమ్హరే అనుగ్రహ సుగమా, నీ యొక్క అనుగ్రహం కనుక ఉండేట్లయితే అవన్నీ సుగములైపోతూ ఉంటాయి, అవలీలగా అయిపోతాయి. ఎంతటి కష్టకార్యాలని కూడా మనం ఆ హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందితే తేలిగ్గా పూర్తి చేసుకోగలుగుతాం. అందువల్లనే అంటారు పరాశర మహర్షి, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద, ఓ అసాధ్య సాధకుడైనటువంటి స్వామి నీకు అసాధ్యమేమున్నది, రామదూత దయాసింధో మత్ కార్యం సాధయ ప్రభో, ఓ మహానుభావ నా కార్యమును సాధించి పెట్టు అని కనుక ఆయన్ని ప్రార్థిస్తే ఆయన ఎంత అసాధారణమైనటువంటి కార్యమైనా ఆయన సాధించి పెడతాడు అని చెప్పి చెప్పబడ్డది. దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుంహరే తేతే, ఆయన్ని గురించి అనేక రకాల హనుమాన్ కల్పవృక్ష అని చెప్పి చెప్పబడ్డాడు ఆంజనేయ స్వామి. రామదువారే తుమ రఖవారే హోతన ఆజ్ఞా బిను పైఠారే బిను పైసారే అని కూడా పాఠం. ఈ రెంటికి అర్థం ఒకటే, తేడా లేదు. రామదువారే తుమ రఖవారే, హే హనుమాన్ నీవు రామదువారే తుమ రఖవారే, రామదువారే నువ్వు రాముని యొక్క ద్వారంలో ఉండేటటువంటి వాడివి. హోతన ఆజ్ఞ, నీ యొక్క ఆజ్ఞ నా హోత, నీ ఆజ్ఞ కనుక లేకపోయేటట్లయితే బినుపైసారే లోపలికి మాత్రం పోలేరు, కాబట్టి నీ ఆజ్ఞ ఉంటేనే లోపలికి పోగలుగుతారు. అట్లా నువ్వు రాముని యొక్క ద్వారమునందు ఉంటావు. ఎక్కడైనా సరే హనుమంతుని ముందు నుంచి ఆయన అనుమతితో వెళ్లాల్సిందేదండి. దేవాలయాల్లో కూడా ఆంజనేయుడు రాముడికి ఎదురుగ్గా ఉంటాడు, ఆయనకి నమస్కారం చేసుకుని మనం శ్రీరామచంద్ర ప్రభువుని దర్శిస్తూ ఉంటాం. కాబట్టి రామదువారే తుమ రఖవారే, రాముడు ముక్తి తారక మంత్రం, రామ మంత్రం అటువంటి ముక్తికి మార్గము ఈయన, ద్వారమునందు ఉండేటటువంటి ఆయన ఈయన. కాబట్టి ముక్తి లభించాలి అంటే మనం ఈయన యొక్క అనుమతి పొందాలి అనేదానికి నిదర్శనము తులసీదాసే. తులసీదాసు రాముణ్ణి, రామరూపమైనటువంటి ముక్తిని ఎవరి ద్వారా పొందాడు? హనుమంతుని ద్వారానే పొందాడు. అందువల్ల తాను తన అనుభవాన్నే చెప్పిన వాడయ్యాడు తులసీదాసు. రామదు ఆరే తుమరకవారే హోతన ఆజ్ఞాబిను పైఠారే, యో రామం సంస్మరే నిత్యం. హనుమంతుడు చెబుతాడండి రామరహస్యోపనిషత్తులో, యో రామం సంస్మరే నిత్యం భక్త్య మనుపరాయణ తస్యాహమిష్ట సంసిద్ధ్యై దీక్షితోసు మునీశ్వరాః. ఎవరైతే ఓ మునీశ్వరులారా, సనక సనందనాదికు నారదాది మునులకు చెబుతాడు రామరహస్యోపనిషత్తులో, ఓ మహామునులారా ఎవరైతే నిత్యము శ్రీరామచంద్రుణ్ణి స్మరిస్తూ ఉంటారో, మనుపరాయణాహ, మను అంటే మంత్రం అండి, మంత్రపరాయణులై ఉంటారో తస్యాహం ఇష్టం సంసిద్ధ్యై దీక్షితో సుమునీశ్వరాహ, వాళ్ళకి ఇష్ట సంసిద్ధి కోసమని నేను దీక్షితుండై ఉన్నాను. అంటే వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయటానికి నేను కంకణం కట్టుకుని ఉన్నాను, ఆయన ధ్యానం చేసే వాళ్ళకి, ఆయన మంత్రం జపించే వాళ్ళకి నేను కావలసినవన్నీ నెరవేరుస్తాను. వాంఛితార్థం ప్రదాస్యామి భక్తానాం రాఘవస్యతు. ఆ శ్రీరాఘవచంద్రుని యొక్క భక్తులకి వాంఛితార్థం ప్రదాస్యామి, వాడు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరుస్తాను. సర్వదా జాగరూకోస్మి రామకార్య సుధురంధర. రామకార్య ధురంధరుడైనటువంటి నేను సర్వదా జాగరూకోస్మి, నేను నిరంతరము జాగరూకుండై ఉంటాను రామకార్యం కోసమని అని చెప్పి చెప్పాడు స్వయంగా ఆంజనేయుడు. సబ సుఖల హై తుమ్హారి శరణ తుమ రక్షక కాహూ కో డరణ. సబ సుఖల హై తుమ్హారి శరణ, శరణ అనేటటువంటిది అవధి పాఠం, శరణ అనేటటువంటిది మనం పాడుకునేటటువంటిది. సబ సుఖల హై తుమ్హారి శరణ, తుమ్హారి శరణ, శరణ నిన్ను శరణు వేడితే సబ సుఖల హై సమస్తములైనటువంటి సుఖములు చేకూరుతాయి. నిన్ను శరణు వేడినటువంటి వాళ్ళకి సమస్త సుఖములు చేకూరుతాయి. తుమరత్సక రక్షక అని మనం అంటాం. తుమరత్సక కాహూకో డరణ, నువ్వు రక్షకుడుగా ఉండంగా కాహూకో డరణ భయం ఎవరికి ఉంటుంది? ఇక భయమే ఉంటుంది. కాబట్టి నీ రక్షణలో ఎవరికీ భయం ఉండదు. నిన్ను స్మరించడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి తులసీదాస్ చెప్పాడు. హనుమాన్ కల్పవృక్షోమే, పరాశర మహర్షి అంటారు, హనుమాన్ కల్పవృక్షోమే హనుమాన్ మమ కామధుక్ చింతామణిస్తు హనుమాన్ కో విచారకుతో భయం. హనుమంతుడు అనేటటువంటి కల్పవృక్షం ఉన్నది నాకు, హనుమాన్ మమ కామధుకు హనుమంతుడు అనేటటువంటి కామధేనువు నాకున్నది, చింతామణిస్తు హనుమాన్ హనుమంతుడు అనేటటువంటి చింతామణి నాకున్నది. ఈ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అనేటటువంటివన్నీ కూడా ఏది కోరుకుంటే అవి ఇచ్చేటటువంటివి. కాబట్టి కో విచార కుతో భయం, ఇంకా నాకు విచారం ఎందుకు, భయం ఎందుకు అని. దీన్ని మనస్ఫూర్తిగా మనం స్మరించగలిగితే సబ సుఖల హై తుమ్హారి శరణ తుమ రక్షక కాహుకో డరణ, ఇంకా మనకి ఏ భయము ఉండదు, కావలసినటువంటివన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ఈ విషయాన్ని తులసీదాసు మనకి స్పష్టంగా చెప్పాడు. బేతాళ జనుజా ధనుజాత్పాతు సీతాశోక వినాశన. ఏ భయము ఉండదు అనటానికి మనకి ఆయన్ని గురించి చెప్పినటువంటి అనేక రకాల స్తోత్రాలు, దండకాలు అవన్నీ కూడా మనకి చెబుతాయి. సానుగ సగౌరి సానుకూల సూలపాని తాహి లోకపాల సకల లఖన రామజానకి అని చెప్పి బాహుకులో తులసీదాసు అక్కడ కూడా చెబుతాడు. ఎవరైతే తనకి రక్షకుడుగా హనుమంతుణ్ణి స్వీకరిస్తారో అటువంటి వాళ్ళకి సానుగ సగౌరి, హనుమంతుడు సగౌరి పార్వతీ సహితుడైనటువంటి శివుడు, సూలపాణి కుమారస్వామి లోకపాలురు అందరూ కూడా లక్ష్మణుడు రాముడు సీత వీళ్ళందరూ కూడా వాళ్ళని అనుగ్రహిస్తాడు అని చెప్పి కూడా చెబుతాడు. కాబట్టి హనుమంతుణ్ణి మనం రక్షకుడుగా స్వీకరిస్తే సమస్త దేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్పి తులసీదాసు అభిప్రాయం. ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక అంకతే కాంపై. ఆపన తేజ సంహారో ఆపై, ఓ హనుమాన్ ఆపన తేజ సంహారో ఆపై, నీ యొక్క తేజస్సుని నిభాయించటానికి నువ్వు మాత్రమే సమర్థుడివి. నీ యొక్క తేజస్సుని తగ్గించగలవాళ్ళు కానీ దాన్ని నిభాయించగలిగే వాళ్ళు కానీ మరెవ్వరూ లేరు. నిన్ను నువ్వు తగ్గించుకోవాల్సిందే తప్పితే నిన్నెవ్వరూ ఆపలేరు. ఆపన తేజ సంహారు ఆపై చీనోలోక హాంకతే కాంపై. తే హాంక్ నీ యొక్క పొలికేక, గర్జన ఉన్నదే, దానివల్ల తీనోలోక హాంకతే ముల్లోకాలు కూడా కంపించిపోతాయి అని చెప్పి చెప్పాడు. ఆంజనేయ స్వామి యొక్క ఆ భయంకరమైనటువంటి యుద్ధరంగంలో చేసే శబ్దాలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే రామాయణంలో చెబుతాయండి. ఆంజనేయ స్వామి ఆ అశోకవనంలో అలా జబ్బ చరిస్తే పక్షులు నేల రాలేట, టప్పున పడిపోయాయట. ఆ దెబ్బకి అవి చచ్చి కింద పడ్డాయట. ఎంతటి భయంకరమైనటువంటి శబ్దమో చూడండి. ఇక ఆయన యొక్క గర్జన కేక అంటే ఇంకా చెప్పగలిగినది ఏమిటి?
చలత మహాధుని గర్జేసి భారీ గర్భస్రవహిసుని నిశిచరణారి. రామచరిత మానసులో తులసీదాస్ అంటాడు, చలత మహాధుని గర్జేసి ఆ హనుమంతుని యొక్క భయంకరమైనటువంటి గర్జన విని గర్భస్రవహిసుని నిశిచరణారి. ఆ రాక్షస స్త్రీలకి గర్భస్రావాలు అయ్యేటండి, అంత భయకంపితులైపోయేటటువంటి గర్జన ఆయనది. అంతేకాదు, హనుమ గర్జన హాంక సునత దశకంధకే భయే బంధన ఢీలే అన్నాడు తులసీదాసు. హనుమంతుని యొక్క గర్జనకి రావణాసురుడికి ఒక్క మాటగా ఆయన వస్త్రము సడలిపోయిందిటండి. ఆయన కట్టుకున్నటువంటి ఆ వస్త్రము సడలిపోయింది, మళ్ళీ గట్టిగా బిగించుకోవాల్సింది. అంటే అంత భయంకరమైనటువంటి ఆయన యొక్క కేక, ఆంజనేయ స్వామి యొక్క గర్జన అటువంటిది అని చెప్పి తులసీదాస్ చెప్తాడు. హనుమ ఇంకా హనుమాన్ బాహుకులో చెప్తాడు, జాకే హై భరోసో ఏహి ఏ హనుమాన్ హాంకుకో. ఆ హనుమంతుని యొక్క గర్జన విన్నటువంటి వాళ్ళ ఆయన యొక్క గర్జన రాక్షసులకి ప్రాణనాశకము అని చెప్పి చెప్పాడు. భారతమే పారథుకో రథకేతు కపిరాజ గాజ్యో సుని కురురాజ దళ హల బలభో. ద్వాపరయుగంలో కూడా ఆంజనేయుడు జెండాపై కపిరాజు కదండి, అర్జునుడి యొక్క టెక్కెం మీద ఉండి అక్కడి నుంచి ఆయన గర్జన చేశాట. ఆ గర్జన విని సుని కురురాజ దళ హల బలభో. కురురాజ దళ అంటే దుర్యోధనుడి యొక్క శానంతా హడలిపోయిందిట ఆంజనేయ స్వామి యొక్క అక్కడి నుంచి చేసినటువంటి శబ్దానికి. కహ్యో ద్రోణ భీష్మ సమీర, వాళ్ళు అది విని భీష్ముడు ద్రోణుడు అన్నారట. సమీరసుత మహావీర, ఆ సమీరసుతుడు ఉన్నాడే అక్కడ ఉన్నటువంటి ఆంజనేయుడు, సామాన్యుడు కాదు మహావీరుడు. వీరరస వారినిధి జాకో జల జలభో, అతని యొక్క వీర రసము ఒక మహాసముద్రం లాంటిది, అతని యొక్క పరాక్రమము మహాసాగరము లాంటిది అని చెప్పి భీష్ముడు ద్రోణుడు కూడా చెప్పారు అని చెప్పి మనకి చెప్పబడ్డది బాహుకులో. అటువంటి మహాబలవంతుడు హనుమంతుడు, ఆయన యొక్క గర్జనకి లోకాలన్నీ కూడా హడిలిపోతాయి అంటూ ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక హాంకతే కాంపై భూత పిశాచ నికటన హి ఆవై మహావీర జబ్ నామ సునావై. మహావీర ఓ వీరుడవైన హనుమంత, జబ నామ సునావై, ఎప్పుడైతే నీ నామము వింటారో, నీ నామం వినబడుతుందో అప్పుడు భూత పిశాచ నికటన హి ఆవై, భూతములు పిశాచములు సమీపానికి కూడా రావు, అవన్నీ కూడా పారిపోతాయి. బ్రహ్మరాక్షస బేతాళ భూత ప్రేత పిశాచకాన్ దృష్టైవోచ్చాటయే సజ్జో నాత్ర కార్యా విచారణ. హనుమన్ మంత్ర సాధన చేస్తే, కొన్ని మంత్రాల సాధన వల్ల దృష్టితోనే భూతములను ఉచ్చాటన చేయొచ్చుట. ఆ విధంగా ఇక సాక్షాత్తు హనుమంతుడి విషయం చెప్పేదే ఉంది, ఆయన యొక్క నామం వింటేనే. మహావీర జబ నామ సునావై, నీ నామము నీ శబ్దము నీ మంత్రము వింటేనే భూత పిశాచములన్నీ హడలిపోతాయి అని చెప్పి కపి శబ్దం మహావీర జబ నామ సునావై. ఇక్కడ మనకి అనేక నిదర్శనాలు కనపడతాయండి. ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాదులను అన్నింటినీ పారద్రోలుతాడు అనేటటువంటి అందరికీ తెలిసిన విషయం. నిట్టి కంటే ఆంజనేయ స్వామి అని కసాపురంలో ఉంటాడు. ఆ స్వామి సన్నిధిలో ఈ ప్రమాదాలకు లోనైన వాళ్ళు నిరంతరము ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారండి. చాలా అనుభవం అక్కడ. అక్కడ ప్రాణాచారం పడినటువంటి వాళ్ళకి, ప్రదక్షిణాలు చేసిన వాళ్ళకి ఈ భూత ప్రేత పిశాచాదులన్నీ తొలగిపోతాయని చెప్పి అట్లా వాళ్ళు భూత పిశాచ నికటన హి ఆవై మహావీర జపనామ సునావై అని చెప్పి చెప్పబడ్డది. అందులో కూడా సంకటమోచన కృపానిధాన్ రక్షాకీ జై శ్రీ హనుమాన్ అనేటటువంటిది ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా దీన్ని నినాదంగా స్వీకరిస్తారు. సంకటమోచన కృపానిధాన్ రక్షాకీ జై శ్రీ హనుమాన్ అని, దీనివల్ల ఎటువంటి భయాలు ఉండవు అని చెప్పి విశ్వాసం. ఈ నామం మన వైపు తక్కువ కానీ ఉత్తరాది వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తారు హనుమంతుణ్ణి గురించి. నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా. నాసై రోగ హరై సబ పీరా, రోగ నాసై జపత నిరంతర హనుమత వీర, ఓ వీరుడవైనటువంటి హనుమంత, నీ మంత్రాన్ని కనుక జపించేటట్లయితే నా శరీరోగ రోగములన్నీ కూడా నాశనమైపోతాయి, పటాపంచలైపోతాయి. హరై సబపీర, సమస్తములైనటువంటి పీడలు తొలగిపోతాయి. అందువలనే తులసీదాసు తన యొక్క బాహుపీడని పోగొట్టుకోవటం కోసమని హనుమాన్ బాహుకు రచన చేశాడు. చాలా నేను కూడా ఈ చాలా పాద బాధకి హనుమాన్ బాహుకే పఠిస్తున్న చాలామంది శారీరకమైన బాధలు. ఇవాళ ఒక ఆయన నిన్నను మెసేజ్ ఇచ్చాడు, పాపం గోదావరి జిల్లా నుంచి, అయ్యా నేను శరీర పీడతో ఉన్నాను, నాకు హనుమాన్ బాహుకు ఒకటి పంపించండి అని సెల్కి. చాలామంది అనుభవం ఆ హనుమాన్ బాహుకు. తులసీదాసు తన యొక్క బాధని తీర్చుకోవటమే కాదు, అందరి బాధని తీర్చేటందుకు దాన్ని అందించాడు. అలా సబపీర, హరై సబపీర, జపత నిరంతర హనుమత వీర అని చెప్పి, స్థావరం జంగమంచాపి కృత్రిమంచాపి యద్విషం ఏతత్ కరస్పరశనేన సజ్జయేవ వినశ్యతి. ఆ హనుమంతుని యొక్క మంత్రము, ఆ మంత్ర సాధన చేస్తే దానితో ఇచ్చేటటువంటి విభూది, ఆ మంత్రము ద్వారా మంత్రించినటువంటి జలము, ఇవన్నీ కూడా రోగాల్ని వాటిని పోగొడతాయి అని చెప్పి అనుభవంలో ఉన్నటువంటి విషయం. ఐకాహిక జ్వర, ద్యాహిక జ్వర, త్ర్యాహిక జ్వర, అనేక రకాల ఆయన ఎన్ని పోగొట్టగలడో ఆయన మంత్రశక్తితో అవన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి. రోగహరాంజనే ధ్యానము అని ప్రత్యేకించి ఉన్నదండి హనుమాన్ చాలి హనుమద్విషయ సర్వస్వంలో కూడా ఇచ్చాను. అకస్మాత్ ఆగతోత్పాతం నాశయాసు మహాబల నమోస్తుతే హనుమాన్ అంజనాసునో వాయుపుత్రో మహాబల. అకస్మాత్ ఆగతోత్పాతం నాశయాసు మహా నమోస్తుతే అని చెప్పి, ఇది నారదీయ పురాణంలో మహావ్యాధుల్ని పోగొట్టడానికి కావలసినటువంటి ధ్యానంగా చెప్పబడ్డది. అటువంటి హనుమంతుని స్మరణ వల్ల రోగాలు కూడా మటుమాయమైపోతాయి, పీడలన్నీ కూడా తొలగుతాయి అని చెప్పి చెప్పాడు. సంకటచే హనుమాన్ చుడావై మనక్రమవచన ధ్యానజోలావై. హే హనుమాన్, మనక్రమవచన ధ్యానజోలావై, ఎవడైతే నీ యొక్క ధ్యానాన్ని మనక్రమవచన మనస వచన వచస క్రమ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఎవరైతే నీ ధ్యానము స్వీకరిస్తారో అటువంటి వాళ్ళు సంకటతే హనుమాన చుడావై, హనుమాన తే సంకటతే చుడావై, సంకటము నుంచి తే అనేటటువంటిది వాళ్ళ పాఠం. మనం సంకటసే హనుమాన చుడావై అంటే అర్థం ఒకటే, నీ యొక్క ధ్యానము త్రికరణ శుద్ధిగా కనుక చేసేటట్లయితే సమస్తములైనటువంటి సంకటముల నుంచి బయటపడతారు. అందువలనే ఆంజనేయ స్వామిని సంకటమోచన హనుమాన్ అంటారు. తులసీదాసు ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామి సంకటమోచన హనుమానే, కాశీలో ఉన్నటువంటి ఆయన. సబపరరామ మనక్రమ వచన ధ్యానజోలావై, సబపరరామ రాయశిర తాజా తపస్వీ రాజా అనేటటువంటిది అవధి పాఠం. సబపర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా. సబపర రామ తపస్వీ రాజా, అందరికంటే కూడా రాముడు శ్రేష్ఠుడైనటువంటి వాడు, తపస్వీ రాజా తపస్సులలో రాజైనటువంటి వాడు రామ. సబపర అంటే అందరికంటే మిన్నైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు. తపస్వీ రాజా తపస్సులలో రాజైనటువంటి వాడు, రాజైన తపస్వీన రెండు అన్వయం చెప్పుకోవచ్చు. అంటే తపస్వి అయినటువంటి రాజు తపస్సులలో రాజు. తినకే కాజ సకల తుమసాజ, ఆ శ్రీరామచంద్రుని యొక్క తినకే కాజ, ఆ రాముని యొక్క కాజ పనులన్నింటినీ కూడా సకల సమస్త కాజ సకల తుమసాజ నువ్వు నెరవేరుస్తూ ఉంటావు. ఆ శ్రీరామచంద్రుడు అందరికంటే పరదైవతమైతే స్తుతించాడు.
ఔర మనోరథ జోకోయిలావై తాసు అమిత జీవన ఫలపావై. ఔర మనోరథ జోకోయిలావై, ఎవరైతే మనోరథ జోకోయిలావై, మనోరథం అంటే కోరికలు, ఏ కోరికలు స్వీకరించి వస్తారో, ఏ కోరికలతో నీ దగ్గరికి వస్తారో, తాసు అమిత జీవన ఫలపావై, వాళ్ళంతా కూడా అమిత జీవన ఫలపావై, అమితమైనటువంటి జీవన ఫలాన్ని పొందుతూ ఉంటారు. ఏ కోరికలో వచ్చినటువంటి వాళ్ళైనా ఆ కోరికలన్నీ కూడా, వాళ్ళ జీవన ఫలములైనటువంటి కోరికలన్నీ కూడా పొందుతారు. మనకి మొట్టమొదట్లోనే ఫలశ్రుతి చెప్పబడ్డదండి. వర్ణవు రఘువర విమలయశ జోదాయక ఫలచారి, చతుర్విధ పురుషార్థాలు, దీన్ని స్తుతించటం ద్వారా చతుర్విధ పురుషార్థాలు జోదాయక ఫలచారి అని చెప్పి మొట్టమొదట్లోనే, అంటే కలియుగంలో ఫలాపేక్ష ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తులసీదాసు ముందే ఫలశ్రుతి చెప్పాడు. ప్రతివాడు ఏదైనా చేయమంటే ఏమిటి ప్రయోజనం అని ప్రయోజనాకాంక్ష ఏర్పడుతుంది కాబట్టి ముందే చెప్పాడు ఆయన జోదాయక ఫలచారి అని చెప్పి. అదే విషయము ఈయన ఔర మనోరథ జోకోయిలావై, ఎవరైతే ఏ కోరికలు తీసుకుని తన దగ్గరికి వస్తారో వాళ్ళ కోరికలన్నింటినీ కూడా అమిత జీవన ఫలపావై తీరుస్తూ వాళ్ళ జీవిత ఫలాల్ని నెరవేరుస్తాడు. చారో యుగ పరతాప తుమ్హారా, చారో జుగ పరతాప అని పాఠం. చారో యుగ పరతాప తుమ్హారా, హై పరసిద్ధి జగత ఉజియారా. చారో యుగ పరతాప తుమ్హారా, నీ యొక్క ప్రతాపం ఉన్నదే అది చాలా ప్రసిద్ధమైనటువంటి. చారో యుగ పరసిద్ధి, నాలుగు యుగాల్లో ప్రసిద్ధమైనటువంటిది నీ ప్రతాపం. అన్ని యుగాలలో ఆయన యొక్క ప్రతాపం నిరూపితమైందండి. నిన్న మనం చెప్పుకున్నాం గరుడ గర్వభంగం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ గరుత్మంతుడికి గర్వభంగం, గరుడిని మించినటువంటి శక్తి గల వాళ్ళు లేరు. అటువంటి వాడు కూడా ఆ సందర్భంలోనే కృష్ణ పరమాత్మ సుదర్శనుడికి కూడా పరాభవం చేస్తాడండి, ఆయనకు కూడా గర్వభంగం చేస్తాడు. సత్యభామకు కూడా, సత్యభామకి నే నా అంత అందగత్య లేదు అని చెప్పి అహంకారం ఉండేది. సుదర్శనుడికి అసలు ఏదైనా ఆ కృష్ణ పరమాత్మకి నా వల్లే కదా జరిగేది, తను సుదర్శన చక్రం వల్లే కదా ఏదైనా చేసేది సాధించేది అనే అభిప్రాయం ఉండేది. అందువల్ల గరుత్మంతుణ్ణి తీసుకురమ్మన్నాడు కదా, ఆ తీసుకువచ్చే వేళటికి కృష్ణుడు అన్నాడు, సుదర్శన నువ్వు వెళ్ళి ద్వారం దగ్గర కాపలా ఉండు, ఎవరిని పరాయి వాళ్ళని రానివ్వద్దు అని చెప్పి కాపలా పెట్టాడు. మన అనుచరులను తప్పితే ఎవరిని రావటానికి రప్పించటానికి వీల్లేదు అని సుదర్శనుడు వెళ్ళి కాపలా ఉన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు, గరుత్మంతుడు లోపలికి వెళ్ళాడు. ఆంజనేయుడు ఆయన అనుసరించి వస్తున్నాడు, ద్వారం చూపిస్తూ గరుత్మంతుడు ముందు వచ్చాడు. ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆపేశాడు సుదర్శనుడు. ఏ నన్ను సీతారాములు రమ్మంటున్నారు వెళ్ళాలన్నాడు. సీతారాములు ఎక్కడున్నారు వాళ్ళు రమ్మనేది ఏమిటని తిరస్కరించాడు. నువ్వెవడు నన్ను అడ్డం వచ్చేటందుకు అని చెప్పి అడ్డు తొలగించుకోబోయాడు. సుదర్శనుడు వెంటనే చక్ర రూపాన్ని పొందాడు హనుమంతుడిని ఖండిద్దామని. అమాంతం తీసుకుని నోట్లో వేసుకున్నాడు ఆంజనేయుడు. వెళ్ళాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి. వెళ్ళేటప్పుడు కృష్ణుడు అడిగాడు, నువ్వు ఎలా వచ్చావు? సుదర్శనుడు అడ్డులేడా అని తూ అని ఉమ్మేశాడు సుదర్శన. అడుగుని సుదర్శనుడు అని తలకాయ ఉంచుకున్నాడు. అక్కడికి వెళ్ళి అయిపోయింది తన యొక్క ప్రగల్భం అంతా, ఆంజనేయుని ముందు ఎందుకు పనికిరాదు అని చెప్పి తేలిపోయింది. హనుమంతుడు వచ్చే వేళటికే సత్యభామతో అన్నాడు కృష్ణ పరమాత్మ, సత్య ఆంజనేయుడు వస్తున్నాడు, అతడు సామాన్యుడు కాదు, అసాధారణమైనటువంటి వ్యక్తి, నేను సీతారాములు వస్తున్నారు అని కబురు చేశాను అందువల్ల వస్తున్నాడు, నేను రావుణ్ణి అవుతాను, మరి ఇప్పుడు సీత కావాలి, సీత లేకపోయేటట్లయితే వాడు ఈ ద్వారకనంతా ముంచేస్తాడు, అల్లాడించేసేస్తాడు, సామాన్యుడు కాదు ఆ మహాకపి, కాబట్టి నువ్వు సీతగా కావలసింది అని అన్నాడు సత్యభామని. తాను సీతగా ఎక్కడ కాగలదు? ఆ మహాపతివ్రత యొక్క స్థితిని తనలో ఆమె తెచ్చుకోలేదు. అందువల్ల సత్యభామ ఇంత గర్వం కలిగినటువంటి సత్యభామ అన్నది నేను కాదు కానీ ఆ రుక్మిణి ఉన్నది కదా ఆమెతో చెప్పండి, ఆమె చేయగలుగుతుందేమో, సీతగా ఆమె అవుతుందేమో చెప్పండి అని అన్నాడు. వెంటనే రుక్మిణితో చెప్పాడు కృష్ణ పరమాత్మ, రుక్మిణికి కబురు చేశాడు. రుక్మిణి వచ్చింది, రుక్మిణి హనుమంతుడు వస్తున్నాడు, నువ్వు సీతగా మారవలసింది అంటే ఆమె సీతగా మారింది. రాఘవత్వే అభవత్ సీత,
రుక్మిణి కృష్ణ జన్మని.
శ్రీరాముడుగా ఆయన అవతరించినప్పుడు ఆమె సీత అయింది, కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె రుక్మిణి అయింది. కాబట్టి ఆమె సీత కాబట్టి ఆమె సీతరూపును పొందగలిగింది. అలా సత్యభామకు కూడా అన్ని యుగాలలో కూడా చారోయుగ ప్రతాప తుమ్హారా, నీ యొక్క ప్రతాపము భీమునికి గర్వభంగం చేశాడు. ద్వాపర యుగంలో జెండాపై కపిరాజుగా ఉన్నాడు. కలియుగంలో కూడా అనేక మందికి ఆయన దర్శనమిస్తూ లీలలు చూపుతూ ఉన్నాడు. ఎత్రయత్ర రఘునాథ కీర్తనం అని చెప్పి ఆయన సమావేశం అవుతూ ఉన్నాడు. కాబట్టి చారోయుగ ప్రతాప తుమ్హారా, నీ ప్రతాపము నాలుగు యుగముల్లో ప్రసిద్ధమైనటువంటిది. హైపరసిద్ధి జగత ఉజియారా, నీ ప్రకాశము కూడా, నీ అద్భుతమైనటువంటి ప్రకాశము కూడా, హైపరసిద్ధి నీ కీర్తి కూడా జగత్ ప్రకాశమైనటువంటిది. ప్రసిద్ధి హైపరసిద్ధి అనేటటువంటిది కీర్తి అనేటటువంటి దానిలోనూ మనం అన్వయించుకోవాలి యువతల. అట్లాగే ఖ్యాతి పొందినది అని ముందు వాక్యానికి కూడా అన్వయించుకోదగినటువంటిది. చారోయుగ పరతాప తుమ్హారా, హైపరసిద్ధి జగత ఉజియారా, జగత్తంతా కూడా నీ కీర్తి ప్రకాశమానమై ఉన్నది, వ్యాపించి ఉన్నది అని చెప్పి ఆయన ప్రశంసించాడు. సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామదులారే. సాధు సంతకే తుమ రఖవారే, హే హనుమాన్, నువ్వు సాధు సంతులను రక్షించేటటువంటి వాడివి. సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన, అసురుల్ని రాక్షసులని సంహరించేటటువంటి వాడివి. రామదులారే, రామునకు ఇష్టుడివి, ప్రియుడివి. సాధు సంతకే తుమ రఖవారే, సాధు సంతులు అంటే వాళ్ళు ముక్తికి మార్గం వాళ్ళు కూడా, ముక్తి మార్గంలో ఉండేవాళ్ళు. ముక్తి మార్గం అంటే రామద్వారం, రామద్వారే తుమ రఖవారే. ఆ విధంగా ఈయన రామద్వారమైనటువంటి, రాముకి ముక్తికి మార్గంలో ఉండేటటువంటి సాధు సంతుల్ని రక్షించేటటువంటి వాడు అనే భావన కూడా సాధు సంతకే తుమ రఖవారే. అసురని కందన, రాక్షసులందరినీ సంహరించగలిగినటువంటి వాడివి. రామదులారే, రామునికి ఇష్టుడైనటువంటి వాడివి అని చెప్పి ఒక అర్థము. సాధు సంతకే తుమ రఖవారే అసురని కందన, సాధు సంతులైనటువంటి వాళ్ళను నువ్వు రక్షిస్తావు. ఆ సాధు సంతుల రూపంలో ఉన్నటువంటి అసురుల్ని నాశనం చేస్తావు. అంటే రాక్షస ప్రవృత్తి కలిగితే అటువంటి వాళ్ళని కాలనేమి అని ఉన్నాడు. ఆ కాలనేమి ఆంజనేయ స్వామిని మోసం చేయటానికి వస్తాడండి. మోసం చేయటం కోసమని సాధువు రూపంలో వస్తాడు, సన్యాసి రూపంలో వస్తాడు. అటువంటి వాడిని కాలనేమిని సంహరించాడు. అందువల్ల అసురని కందన అనేటటువంటిది అక్కడ చెప్పడం ద్వారా కాలనేమి వృత్తాంతాన్ని కూడా గుర్తు చేసిన వాడయ్యాడు తులసీదాసు. మనకి ఇప్పుడు అంత సమయం లేదు కాలనేమి వృత్తాంతం చెప్పుకునేటందుకు. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకీ మాత. అష్టసిద్ధి నవనిధికే దాత, ఓ స్వామి, నీవు అష్టసిద్ధులని నవనిధులని కూడా ఇవ్వగలిగినటువంటి వాడివి. అష్టసిద్ధులు అంటే అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వసిత్వం చ అష్టభూతయ అని చెప్పి అష్టభూతులు అనండి. అణిమా ఇంతవాడు కావటం, గరిమా బాగా అంటే బాగా పెద్దవాడు కావటం, లఘిమా తేలిక చాలా తేలిక కావటం, మహిమా మహత్తరమైనటువంటి రూపు పొందటం, ప్రాప్తి కావలసింది పొందటం, ప్రాకామ్యం కోరినటువంటి దాన్ని సాధించగలగటం, ఈశత్వం భగవంతుని తత్వాన్ని పొందగలటం, వసిత్వం ఏది కావాల్సిందో దాన్ని తన వశం చేసుకోవటం, ఇవన్నీ కూడా అష్టసిద్ధులు నీ వల్ల లభిస్తాయి అని చెప్పి. లభిస్తాయి అంటే ఆయన దగ్గర ఉంటేనే కదా యువతలకు ఇచ్చేది. అటువంటి సమ ఇవ్వగలిగినటువంటి వాడివి. నవనిధికే దాత, సమస్త నిధులను ఇవ్వగలిగిన వాడివి నవనిధులు. ఈ మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపు అని చెప్పి ఇవన్నీ కూడా తొమ్మిది నిధులు కుబేరుడి దగ్గర ఉంటాయి. అటువంటి నిధులు కూడా నువ్వు ఇవ్వగలిగినటువంటి వాడివి అని చెప్పి అసవర దీన జానకి మాత. అలా నువ్వు అష్టసిద్ధులని నవనిధులని ఇవ్వగలిగేటట్టుగా జానకి మాత అసవరదీన్హ అటువంటి వారిని నీకు ఇచ్చింది ఆ తల్లి అని చెప్పి కొనియాడాడు. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్హ జానకీ మాత రామరసాయన తుమ్హరే పాస. హే హనుమాన్, రామరసాయన తుమ్హరే పాస సదా రహో రఘుపతికే దాస. రామరసాయన తుమ్హరే పాస సాదర తుమ రఘుపతికే దాస అని చెప్పి మనం చదువుకునే పాఠం. రామరసాయన, నీ దగ్గర రాము రామ రూపమైనటువంటి రసాయనం ఉన్నది. రసాయనము అంటే అది జీవ ఔషధం అండి. ఎటువంటి వార్ధక్యము మృత్యువు లేకుండా రక్షించగలిగినటువంటి అద్భుతమైనటువంటి వైద్యాన్ని రసాయన వైద్యం అంటారు, రసాయన చికిత్స అంటారు. దీర్ఘమాయు స్మృతి మేధాం ఆరోగ్యం తరుణప్రదం తరుణం వయః ప్రభా వర్ణ స్వరౌ స్వర ఔదార్యం దేహేంద్రియ బలం పరం వాక్సిద్ధిం ప్రణతిం కాంతిం లభతే రసాయనాత్తని చెప్పి ఇన్ని రకాల ప్రయోజనాలు. లాభోపాయేహి శక్తానాం రసాదీనాం రసాయనం, ఇన్ని రకాల ప్రయోజనాలు రసాయనం వల్ల లభిస్తాయండి. యవ్వనంలో ఉండి కూడా వార్ధక్యత అనుభవించేటటువంటి వాళ్ళకి ఈ రసాయనం మహౌషధంగా, అట్లాగే వార్ధక్యం పొందే వాళ్ళకు కూడా రసాయనాన్ని స్వీకరిస్తే వాళ్ళు నవయుకులుగా ఉండగలుగుతారు. అటువంటి శక్తి రసాయనానికి ఉన్నది. చవర ప్రాసావ్యం ఉంటాయే వాటిలన్నింటిని, అటువంటి వాటిని వాజీకరములు అంటారు. అటువంటి రసాయనం రామ రసాయనము, రాముడు అనేటటువంటి రామునికి సంబంధించినటువంటి రసాయనము తుమ్హరే పాస నీ దగ్గర ఉన్నది అని చెప్పి తులసీదాసు ప్రస్తుతించాడు. రామరసం మనం వింటూ ఉంటాం, పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. రసనే అంటే ఓ నాలుక, పిబరే రామరసం రామరసాన్ని స్వీకరించవే తాగవే అని చెప్పి సంబోధన. అటువంటి రామరసాన్ని గురించి రామరసాయన తుమ్హరే పాస సాదర తుమ రఘుపతికే దాస, నీవు రఘుపతికే దాస ఆ శ్రీరామచంద్రుని యొక్క దాసుడివి అని చెప్పి స్తుతించాడు. తుమ్హరే భజన రామకో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై, నీ యొక్క భజన ఉన్నదే నిన్ను సేవించటము. తుమ్హరే భజన రామకో పావై, నిన్ను సేవించటము రావుణ్ణి లభింపచేస్తుంది. హనుమంతుణ్ణి సేవించటం వల్ల శ్రీరామచంద్రుడు లభిస్తాడు అంటే ముక్తి మార్గం లభిస్తుంది. జన్మ జన్మకే దుఃఖ విసరావై, జన్మ జన్మల దుఃఖము నశిస్తుంది. ఆయన వల్ల ముక్తి లభించేటప్పుడు ఇంకా జన్మలు ఎందుకుంటాయండి, ఆ జన్మ జన్మల దుఃఖాలు కూడా నశిస్తాయి అని చెప్పి తుమ్హరే భజన రామకో బావై జన్మ జన్మకే దుఃఖ విసరావై అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మి హరిభక్త కహాయి. అంతకాల రఘుపతి పురజాయి, అటువంటి నిన్ను స్మరించేటటువంటి వాళ్ళు అంతకాలంలో మరణించాక రఘుపతి పురజాయి ఆ శ్రీరామచంద్రుని యొక్క పురానికి వెళతారు. శ్రీరామచంద్రుని యొక్క పురం ఏమిటి, అయోధ్య నగరం కదండి. అయోధ్య అంటే అయోధ్య మధుర మాయ అవన్నీ కూడా ముక్తి సోపానములు, మోక్షదాయకమైనటువంటి నగరాల్లో మొట్టమొదటి నగరం అయోధ్య. దేవానాం పూర్ అయోధ్య అని చెప్పి చెప్పబడదు. అయోధ్య అంటే దేవతల యొక్క నగరం, అది పొందుతారు. అంతకాల రఘుపతి పురజాయి, నిన్ను స్మరించినటువంటి వాళ్ళు అంతకాలంలో చివరికి రఘుపతి పురజాయి అయోధ్యని కాదు రామ సన్నిధానాన్ని వైకుంఠాన్ని పొందగలుగుతారు. జహా జన్మి హరిభక్త కహాయి, ఒకవేళ వాళ్ళకి ముక్తి వైకుంఠం లభించక జన్మ కనుక వచ్చేటట్లయితే అలాంటి జన్మలో వాళ్ళు హరిభక్త కహాయి హరిభక్తులుగానే చెప్పబడతారు, హరిభక్తులుగా అవుతారు వాళ్ళు. అలాంటి యోగ్యమైనటువంటి జన్మని ఎత్తుతారు మళ్ళీ జన్మంటూ ఉంటే, నిన్ను స్మరిస్తే ముక్తిని పొందుతారు లేదా ఉత్తమమైనటువంటి హరిభక్తుల జన్మని పొందుతారు అని చెప్పి చెప్పాడు. ఔర దేవత చిత్తన ధరై హనుమత సేయి సర్వసుఖకరై. ఔర దేవత చిత్తన ధరై, చిత్త మనస్సునందు ఔర దేవత ఇతర దేవతలని నధరై ధరించకండగా అంటే ఇతర దేవతలని మనస్సులో పెట్టుకోక హనుమత సేయి, హనుమంతుణ్ణే కనుక సేవించేటట్లయితే సర్వసుఖకరయి, సమస్తములైనటువంటి సుఖములు ఇస్తాడు. అంటే మిగతా దేవతలయందు వ్యతిరేక భావం కాదు అలా చెప్పటంలో. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో. అనన్య చింతన అంటే ఏకాగ్రత కావాలి అనటంలో లక్ష్యం ఉన్నమాట. ఏకాగ్రత లేకుండగా ఎవరికైనా సరే అటువంటి ఏకాగ్రత ఒక దైవం ఉండాలండి, అనన్య చింతన ఉండి తీరాలి. అంటే అర్థం ఏమిటంటే నీ ఇష్టదైవం ఎవరు అంటే ఎవరినో మనం చెప్పగలగాలి. అంతేగాని చాలామంది నీ ఇష్టదైవం ఎవరు అంటే ఆలోచించుకుంటారు, అందరూ ఇష్టదైవాలేనండి. చివరికి మన దౌర్భాగ్యం పరిస్థితి ఏ పరిస్థితి వచ్చిందంటే అన్యమతాల వాళ్ళని కూడా దేవుడు గుళ్ళో పెట్టుకుని, ఇప్పుడు విశాల దృక్పథం ఉండాలి అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి అన్నారు, అందరూ కలిసి అనుభవించాలి అని తండ్రి చెప్పాడు అనుకోని, ఇంట్లో వాళ్ళందరూ కలిసి అనుభవించండి రా సంపదల్ని అని, ఇంట్లోకి దొంగ వస్తే వాడిని కూడా కలుపుకుని అందరూ అనుభవించమనే అర్థం. కాబట్టి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఓంకార ప్రభవా దేవాహ, దేవతలంటే ఎవరు అంటే మన దేవతలు ఓంకారం నుంచి పుట్టినటువంటి వాళ్ళు. ఏ దేవతనైనా మనం ఓంకారంతోనే స్మరిస్తాం. ఓం శివాయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం రామాయ నమః, ఓం కృష్ణాయ నమః, అలా ఓంకారం నుంచి పుట్టినటువంటి దేవుళ్ళు మనకి దేవుళ్ళు కారు. ఈ జ్ఞానం లేకపోతే మనం చాలా ప్రమాదంలో పడ్డవాళ్ళం అవుతాం. అంతకాల రఘుపతి ప్రజాయి ఔర దేవతా చిత్తన ధరయి అనన్యాశ్చింత ఎంతో మాం, అది ఆ ఏకాగ్రత ఉండాలండి. కాబట్టి ఇప్పుడు నేనున్నాను, నా ఇష్టదైవం ఎవరు అనేదాన్ని ఎవరు ఎవరైనా చెప్పగలుగుతారు. మా ఇంట్లో అన్ని దేవుళ్ళు ఉంటారు, అందరికీ పూజలు, ఏ కార్యం మొదలుపెట్టినా ఆదవ పూజో గణాధిపతి గణపతి పూజ చేస్తాను, కానీ నా ఇష్టదైవం హనుమంతుడు. అలా ప్రతి వాళ్ళకి కూడా ఒక ఇష్టదైవం ఉండి తీరాలి. అందరూ ఇష్టదైవాలే అని అనుకుంటే ప్రతి దేవత ఏదన్నా మనకు కష్టం వచ్చినప్పుడు వీడికి నేనే కాదు 90 మంది ఉన్నారులే ఇంకా అని వదిలేస్తే 90 మంది మన గతి ఏమిటి? కాబట్టి ఎవరో ఒకళ్ళు మనకు ఉండాలి. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతయుగతి నిజము కృష్ణ అన్నట్లుగా సమస్తము నీవే అనేటటువంటి భావనతో ఎవరో ఒకళ్ళని మనం స్తుతించకపోయేటట్లయితే దిక్కులేని వాళ్ళమైపోతాం. మిగతా వాళ్ళని మనం పూజిస్తూనే ఒకళ్ళని మాత్రం ఏకాగ్రతతో ధ్యానించాలి. అది ఆయన చెప్పింది అనన్యాశ్చింత ఎంతో మామ ఏ జనా పరియుపాసన. ఒక ఆయన చాలా శ్రద్ధ గలవాడు, పాపం భగవద్గీత చదువుతున్నటువంటి వాడు, ఈ అనన్యాశ్చింత ఎంతో మామ అనేటటువంటి దాని ఎందు బాగా శ్రద్ధగా పఠించాడు, దాన్ని బాగా విశ్వాసంతో ఉన్నాడు. నేను ఆయన బాగా స్మరిస్తున్నాను నిష్ఠతో, కాబట్టి అన్నీ ఆయన చూసుకుంటాడు అని అనుకున్నాడు. కానీ ఆయనకి భిక్షకు వెడితే బియ్యం కూడా దొరకల, చాలా బాధ వేసింది. ఎవరు బిచ్చం కూడా పెట్టలేదు. అనన్యాశ్చింత ఎంతో మామని చెప్పి ఈయన చెప్పాడు, ఆయన నమ్ముకున్నందుకు ఇదేనా అని చెప్పి ఇంటికి వచ్చి ఆ భగవద్గీత తీసుకుని ఆ శ్లోకాన్ని బరాబరా బరాబరా పెనుతో కొట్టేసేట, గంటంతో కొట్టి మళ్ళీ వెళ్ళాడు. ఇది తప్పు, దీన్ని పట్టుకుని నేను నమ్ముకుని కూర్చున్నాను అని చెప్పి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళేటప్పటికి ఎవడో ఒక కుర్రాడు బియ్య బస్తా భుజాన వేసుకుని వచ్చాడండి. వచ్చి అమ్మగారు అయ్యగారు ఇంట్లో వేయమన్నారండి అన్నాడు. ఇదేమిట్రా, అయ్యగారు బస్తా ఎక్కడి నుంచి తెప్పిస్తాడు? ముష్టెత్తుకునేటటువంటి వాళ్ళు మాకు బస్తాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరికన్నానేమో నాయన కనుక్కో అన్నది. కాదమ్మా, మీకే అయ్యగారు వేయమన్నారు అని అన్న. సరే అక్కడ వేయమన్నది. అక్కడ మూట వేయంగానే వీపు చూస్తే వీపంతా గీత బాగా అంత గందరగోళంగా రక్కి ఉన్నది. నాయన ఏంటి నాయన అంత వీపంతా కూడా పుండుపడి ఉన్నది అని అడిగితే, ఏం లేదమ్మా పని చేయటం ఆలస్యం చేశాను, అయ్యగారు నన్ను నా వీపంతా కూడా చండాడు అందువల్ల అట్లా అయింది అని చెప్పన్నాడు. ఎవరు ఆయన? కృష్ణ పరమాత్మ. అది ఆ శ్లోకాన్ని అప్పుడు ఆయన కళ్ళు తిరిగి, అయ్యో నేను ఎంత పాపిని అని చెప్పి చాలా బాధపడ్డాడు ఆ భక్తుడు అని చెప్పి మనకి తెలియజేయబడింది. అట్లా ఆ ఏకాగ్రత ఉండాలి. అనన్యాశ్చింత ఎంతో మాం అనేటటువంటి దాంట్లో సందేహమే లేదు. అటువంటి ఏకాగ్రత కావాలి అనేటటువంటిది లక్ష్యము. ఔర దేవతా చిత్తనధరై హనుమత సేయి సర్వసుఖకరై. అలా కనుక ఏకాగ్రతతో చేస్తే సర్వసుఖకరై, సమస్త సుఖములు ఇస్తాడు ఆంజనేయుడు, సందేహం లేదు. సంకట హటై మిటై సబ పీరా జో సుమిరై హనుమత బలవీరా. హనుమంతుడు, బలవీరుడైనటువంటి హనుమంతుడిని జో సుమిరై ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ యొక్క సంకట హటై, వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మిటై సబ పీరా, సమస్తములైనటువంటి పీడలు కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పాడు. జై 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 హనుమాన గోసాయి. హనుమాన జితేంద్రుడేవైనటువంటి గోసాయి, గో అంటే ఇంద్రియములండి. కొందరు గోవులని సంహరించినటువంటి వాడు ఇలాంటి పదాలు, గోవుల్ని నిగ్రహించిన వాడు ఇలాంటి పదాలు వాడితే అక్కడ మామూలు గోవుల్ని అని భావన చేస్తూ ఉంటారు. ఇంద్రియాల్ని నిగ్రహించిన వాడు అని అర్థం. గో నిగ్రహము అంటే అక్కడ ఇంద్రియ నిగ్రహము అని. గోసాయి అంటే ఇంద్రియములకు అధిపతి అని చెప్పి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు అని. అటువంటి హనుమాన, ఓ ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి మహానుభావ హనుమంతుడా, జితేంద్రుయుడా, జై జై జై, నీకు జయము కలుగుగాక. మూడు మాటలు జయ 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 అని చెప్పి, అంటే త్రికాలములందు, భూత భవిష్యత్ వర్తమానములందు నీకు జయము. కృపాకరహు గురుదేవకి నాయి, ఓ మహానుభావ గురుదేవకి నాయి, గురుదేవుడిలాగా నా యందు దయచూపు. గురుదేవుణ్ణి మించినటువంటి వాడు లేడు అని చెప్పి, నగురోరధికం అని చెప్పి చెప్పబడ్డది. ఆ గురువు యొక్క అనుగ్రహం పొందటమేనండి మనకు కావాల్సింది. కబీర్ దాస్ చెబుతాడు, గురువు గోవిందుడు నాకు తారసపడితే ముందు గోవిందుడికి కాదు గురువుకి నమస్కారం చేస్తాను అన్నాడు. ఎందువల్లంటే ఆయన కృప చూపేవాడు. దైవేరుష్టే గురుస్త్రాత, గురవృష్టే న కశ్చన. దేవుడు కోపం వస్తే గురువు రక్షించగలడు మరో మార్గాన్ని చెప్పి, మరో మంత్రాన్ని చెప్పి. గురువే కోపగిస్తే రక్షించేటటువంటి వాడు లేడు అన్నారు. కాబట్టి అటువంటి దయామయుడు గురువు కాబట్టి, గురువులాగా కృపాకరో గురుదేవకి నాయి, గురుదేవునిలాగా నా యందు దయ చూడవలసింది అని చెప్పి తులసీదాసు ప్రార్థించాడు. యహ శతవార పాఠకర కోయి జో శతవార అని పాఠం. యహ శతవార అని మనం జో శతవార పాఠకర కోయి చూటహి బంధి మహాసుఖహోయి. ఎవరైతే దీన్ని శతవార, నూరు పర్యాయాలు, నూరు అంటే పరిపూర్ణంగా 108 అష్టోత్తరం, సాధారణ వాచకంగా శతవార అని చెప్పి చెప్పింది. శతకము అంటారు, శతకం అంటే 108 పద్యాలు కలిగి శతకం. జో శతవార యహ శతవార పాఠకర జోయి, ఏకాసనం మీద కూర్చుని ఒక్క 108 సార్లు కనుక చాలీసా పారాయణ చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయండి. ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం. జో యహ శతవార పాఠకర కోయి చూటహి బంది మహాసుఖహోయి. బంది చూటహి, సమస్త బంధముల నుంచి బయటపడి మహాసుఖహోయి, మహాసుఖాన్ని పొందుతాడు. మహాసుఖము అంటే సామాన్యమైన లౌకిక సుఖము కాదు, అలౌకిక ఆనందాన్ని పొందగలుగుతాడు అని చెప్పి కూడా స్వీకరించాలి. యహ శతవార పాఠకర కోయి చూటహి బంధి మహాసుఖహోయి. జో యహ పఠై హనుమాన చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా. జో యహ పఠై హనుమాన చాలీసా, ఎంత ప్రతిజ్ఞ చేసి చెప్పాడో చూడండి తులసీదాసు. జో యహ పఠై హనుమాన చాలీసా, ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా పఠిస్తారో నిత్యము, హోయ సిద్ధి, వాళ్ళకి సిద్ధి తప్పకుండగా చేకూరుతుంది. దానికి గౌరీసా సాక్షి, గౌరీసా, గౌరీసుడైనటువంటి పరమేశ్వరుడే సాక్ష్యము అని చెప్పి చెప్పాడు తులసీదాసు. అంత విశ్వాసం అన్నమాట, పరమేశ్వరుని సాక్షిగా చెబుతున్నాను, ఈ హనుమాన్ చాలీసా కనుక పఠించేటట్లయితే సిద్ధి జరిగి తీరుతుంది, మీరు కోరుకున్న కోరికలు నెరవేరు తీరుతాయి అని చెప్పి శపథం చేసి చెప్పాడు తులసీదాసు. తులసీదాస సదాహరి చేరా కీజయి నాథ హృదయ మహడేరా. తులసీదాస సదాహరి చేరా, తులసీదాసు ఎల్లప్పుడూ కూడా హరిచేరా, హరిభక్తుడే, హరిదాసుడే. హరి అంటే వానరుడు అని కూడా అర్థం ఉన్నదండి. ఆంజనేయ స్వామి కూడా హరి అనేటటువంటి శబ్దంతో చెప్పదగినటువంటి వాడే. కాబట్టి తులసీదాస్ ఎప్పుడు కూడా ఆ రామభక్తుడు హనుమద్భక్తుడే, కీ జయనాథ హృదయ మహడేరా, కాబట్టి ఓ హనుమంతుడా నా హృదయమునందు వసించవలసినది అని చెప్పి తులసీదాసు ప్రార్థించాడు. పవనతనయ సంకట దోహ, మనకి 40 చౌపాయిలు 3 దోహాలు ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం. మొట్టమొదట్లో 2 దోహాలు చెప్పారు, శ్రీ గురు చరణ సర్వోజరజ, అవి 2 దోహాయిలు. చివరి 3వది చివరిలో చెప్పాడు దోహ. పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూపు రామలఖన సీతా సహిత హృదయ బసహు సురభూపు. పవనతనయ, ఓ పవనతనయ వాయునందన, సంకటహరణ కష్టములన్నీ పోగొట్టేటటువంటి వాడా, మంగళమూరతి రూప మంగళ స్వరూపుడా, రామలఖన సీతా సహిత రాముడితో లక్ష్మణుడితో సీతతో కలిసి హృదయ బసహు సురభూప, ఓ సురభూప దేవతలకే నాయకుడైనటువంటి వాడా, హృదయ బసహు నా హృదయమునందు నివసించవయ్యా అని చెప్పి ఆ హనుమంతుణ్ణి ప్రార్థించి తులసీదాస్ తన యొక్క హనుమాన్ చాలీసాన్ని పూర్తి చేశాడు. ఇటువంటి హనుమాన్ చాలీసాన్ని చెప్పేటటువంటి భాగ్యము కలిగించినటువంటి మరి హరిప్రసాదరావు గారికి తదితర ముఖ్యులకు చాలా శ్రద్ధగా విన్నారు మీరు, నాకు చాలా పరమానందంగా ఉన్నది. మంచి శ్రోతలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అంతేకాదండి అసలు నాకు అనిపిస్తుంది ఈ ప్రాంతంలో సంచరిస్తుంటే ఇది ఆధ్యాత్మిక సంపన్నగరము, ఇది సంపన్నగరే కదా అనేది, దీన్ని ఆధ్యాత్మిక సంపన్నగరము అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఇటువంటి వాతావరణం చూడలేదండి. నిద్ర లేస్తే ఏవో కూతలు వినపట్టం తప్పితే పవిత్రమైనటువంటి చక్కెర నగర సంకీర్తనం వింటము, మాట్లాడుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా, నేను బయటికి వెళుతూ ఆశ్రమానికి వేద పాఠశాలకు వెళుతుంటే ఇక్కడి నుంచి గుళ్ళోంచి వెళుతూ మాట్లాడుకునేటటువంటి మాటలు కూడా ఎంత ఆనందం కలిగిస్తాయి అంటే ఆధ్యాత్మికమైనటువంటి మాటలు, ప్రసంగాలు చాలా, నాకు ఈ ప్రాంతం చాలా ఆనందం కలిగి, ఎక్కడా ఇలాంటి వాతావరణం లేదండి. అటువంటి ఒక కవి వర్ణిస్తాడు, చూడని చిత్రము పత్ర పుష్పముల కంచుంజేరనే తెంచు పెన్ ప్రోడల్ శైవ కథా రహస్యములకున్ పోరాడుచున్ బోవుచో కూడన్ వచ్చి తదీయ వాదముల చిక్కున్ తీర్చుబో పట్టణ క్రీడా కానన వీటి కాగ్రసుఖసారి కిన్నర ద్వంద్వముల్ అంటాడు. ఆ నగరము ఎంత ఆధ్యాత్మిక పరమైనటువంటిది అంటే ఆయన చెబుతాడు, చూడన్ చిత్రము ఎంత విచిత్రము అంటే ఆ నగరం యొక్క స్థితి, పత్రపుష్పముల కంచున్ చేరనే ఏతించు పెన్ ప్రోడల్, పత్రముల కోసమని పుష్పముల కోసమని ఆడవాళ్ళు వస్తూ ఉంటారట, వచ్చేటటువంటి వాళ్ళు శైవ కథా రహస్యములకున్ పోరాడుతున్ బోవుచో వాళ్ళు అవి కోసుకుంటూ ఆ శివపురాణంలో ఇలా ఉన్నదే అని అంటే అలా కాదే ఈ విధంగా చెప్పబడ్డది మార్కండేయ పురాణంలో అని వాళ్ళు దీని గురించి వాదించుకుంటూ ఉంటే పట్టణ క్రీడా కాన వీటికి సుఖసారి పిన్న కిన్నర ద్వంద్వములు, ఆ చూరులలో ఉండే చిలుకలు గొరువంకులు అవి పరిగెత్తుకుంటూ వచ్చి అవి వీళ్ళ చిక్కులు తీర్చిపోతూ ఉంటాయట, కాది కాదు ఇది అసలు విషయం అని చెప్పి అంటే వాటికి కూడా వంటబట్టింది ఆధ్యాత్మికత ఆ శివతత్వము అని చెప్పి అంత అద్భుతంగా చెబుతాడు. అలా చక్కటి వాతావరణంలో మీరు ఉంటున్నారు ధన్యులు, అటువంటి మీకు నేను చెప్పేటటువంటి భాగ్యం కలగటం, మీరు ఇంత శ్రద్ధగా వినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు యజ్జత్ర సౌష్ఠవం కించిత్ తద్గురోరేవ మేనహి యజ్జత్ర అసౌష్ఠవం కించిత్ తన్మమైవ గురోర్నహి. ఈ చెప్పిన దాంట్లో ఏదైనా మంచి ఉంటే అది గురుదేవుల యొక్క అనుగ్రహం తప్పితే నాదేమీ లేదని, యజ్జత్ర అసౌష్ఠవం కించిత్ ఏవైనా చెప్పినటువంటి వాటిలో లోపాలు ఉంటే తన్మమైవ గురోర్నహి అది గురుదేవుల యొక్క లోపం కాదు నాది అని చెప్పి భావించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.